நாராயணாய நாராயணம் 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 ஓம் நமோ வெங்கடேசாய ஓம் நமோ வெங்கடேசாய ஓம் நமோ வெங்கடேசாய ஓம் நமோ வெங்கடேசாய நாராயணம் ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. பிரியமே நான் ஆத்மபந்துள்ளார ఈ రోజున చించినాడు గీతా భవనానికి వచ్చాం మనం. నరసింహరాజు గారు ఈ గీతా భవనం ఆయన స్వయం కృషి మీద కట్టారు. ఆయనకి పెళ్లి అయ్యిందో అవ్వలేదు అప్పటికి నరసింహరాజు గారికి. గుమ్ములూరు బంధువులు ఇంటికి వెళ్లారు. ఆ బంధువులు ఇంటికాడ వారి కిటికీలో అలమాటలు ఎక్కడో భగవద్గీత పుస్తకం తీసుకుని చూశారు. ఆయనకి వివాహం అయిందో అవ్వలేదో కూడా అప్పటికి తెలియదు. ఆ బంధువులు ఇంటికాడ భగవద్గీత చూశారు ఏదో కిటికీలో చూసి భగవద్గీత చదివిస్తానని తెచ్చుకున్నారు అక్కడి నుంచి గుమ్మూరు నుంచి. అప్పటి నుంచి అది చదవటం ప్రారంభించారు. చదవటం ప్రారంభిస్తే ఆయనకి గీత మీద గీతా ప్రియులైన గీత మీద శ్రద్ధ కలిగింది. అలా రోజు గీత పారాయణం చేసేవారు. సరే సంసార పక్షంగా ఆయన పడే ఇబ్బందులు ఆయన పడ్డారు. కానీ కష్టజీవులు, ఏకాంతంగా ఉండటానికి ఏం భయపడరు. సరసంగా అందరికీ ఏకాంతవాసం అంటే భయపడతారు. ఆయనకి ఏకాంతవాసం అంటే ఎప్పుడు భయం లేదు. చివరి రోజుల్లో ఆయన ఒక్కరే వండుకు తినేవారు. అప్పటి నుంచి చిన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆ గీత మీద ఉన్న శ్రద్ధ, గీత అంటే వేదముల సారం. గీత మీ జేబులో ఉంటే నాలుగు వేదాలు మీ దగ్గర ఉన్నట్టే. వేదములో వేదం అంటే జ్ఞానం. చాలా విషయాలు చెప్పారు వేదంలో. ఒక జ్ఞానం గురించే కాదు చాలా విషయాలు చెప్పుకొచ్చారు వేదంలో. అంటే భౌతిక విషయాలకు కూడా ఉపయోగపడే విషయాలు, ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగపడే విషయాలు మీరు ఎలా తరించాలి అని చాలా విషయాలు క్రోడీకరించారు వేదంలో. అన్నీ ఆ వేదాల సారమే భగవంతుడు కురుక్షేత్రంలో అర్జునుడికి, నరుడైనటువంటి అర్జునుడికి బోధించారు. అంటే వేదం చదవటం పారాయణం చేయటం కష్టం. అది అసలు పారాయణం చేయటం నేర్చుకోవడమే 10 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి 10 సంవత్సరాలు పారాయణం చేయటం దాని అర్థం చెప్పలేరు. మళ్ళీ దాని అర్థం తెలుసుకోవాలంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. తర్వాత దానికి శృతి ఉంటుంది, లయబద్ధంగా చదవాలి. మన ఇష్టం వచ్చినట్టు చదవటానికి వీల్లేదు. వేదం ఈ శ్లోకాలు, అవి మంత్రాలు. వేదంలో ఉన్నది మంత్రాలు, గీతలో ఉన్నది శ్లోకాలు. గీతలో ఉన్నది మంత్రబద్ధంగా మనం ఎలా బాగుంటే అలా చదువుకోవచ్చు. అంచేత భగవద్గీత మీరు అందరూ కూడా ఆ గీత ఎందుకు శ్రద్ధ కలిగి ఉంటే మీకు, అంటే మీకు ఏదైనా సుఖాలు వస్తే పొంగిపోకుండా, కష్టాలు వస్తే కుంగిపోకుండా ఎలా మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలో అన్ని కష్టసుఖాలు తెలుస్తాయి భగవద్గీతలో. అది సమగ్రమైన గ్రంథం. అంటే అన్ని కోణాల నుంచి మన మనస్సు మన మనోనిగ్రహానికి ఇంద్రియ నిగ్రహానికి మనం చైతన్య స్థాయిని అందుకోవడానికి అన్ని కోణాల నుంచి అందులో భగవద్గీతలో ప్రతిపాదనలు ఉన్నాయి. ఓసారి రమణస్వామిని అడిగారు, మమ్మల్ని భగవద్గీత ఎప్పుడైనా చదువుకోమంటారని. మీకు అవకాశం ఎప్పుడైనా కాదు, మీకు అవకాశం ఉంటే ఎప్పుడూ చదువుకోండి, ఆల్వేజ్ రీడ్ అన్నారు. అవకాశం ఉంటే అంటే మన హిందువులకి ఎక్కువ, మన హిందువులు భగవద్గీత పారాయణం చేస్తారు. అందులో మనం చేయకూడని పనులు, చేయవలసిన పనులు, నిషేధించిన పనులు, మనం ఏ పని చేస్తే అభివృద్ధిలోకి వస్తాం, మనం ఎలా మాట్లాడితే ఎలా పని చేస్తే మనకు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అలవడుతుంది, ఇవన్నీ గీతలో ప్రతిపాదించారు. చదివి రాబోయే ప్రవచనములు, ఇక్కడ రాబోయే ప్రవచనములు ఈ నెల 30వ తేదీ పోడూరులో మన కృష్ణవేణమ్మ గారి ఇంటికాడ, ఈ నెల 30వ తేదీ పోడూరులో కృష్ణవేణమ్మ గారి ఇంటికాడ, ఈ నెల 30వ తేదీ. మళ్ళీ ఏప్రిల్ నెల 2 పాలకులకి దగ్గర గ్రామాలే. మళ్ళీ ఏప్రిల్ నెల 6వ తేదీని గుమ్మడూరు కళ్యాణ మండపంలో, 30వ తేదీ పోడూరు, ఈ నెల మళ్ళీ ఏప్రిల్ 6వ తేదీన గుమ్మడూరులో ఉన్న కళ్యాణ మండపంలో ఈ 2 కార్యక్రమాలు భక్తులని సమాచారం మీకు తెలియపరచటం అనేది. 30 పోడూరు, 6 గుమ్మడూరు, 2 మన సమీప గ్రామాలే. నరసింహరాజు గారు ఈ గీతాభవనం ఆయన స్వయం కృషి మీద, ఎక్కడ చందాలు కూడా తీసుకోకుండా ఆయన స్వయం కృషి మీదే ఈ గోళ్ళ కట్టించారు, క్వార్టర్స్ కట్టించారు. తర్వాత రాధాకృష్ణులకి మందిరం కట్టించారు. ఇదంతా ఆయన స్వయం కృషి. ఆయన పెద్ద జమీందారు, కోటీశ్వరుడు కాదు, సామాన్య గృహస్థు. అయినప్పటికీ కష్టజీవి, త్యాగభావంతో ఇవన్నీ చేశారు. 1 సేవాభావం, 2 త్యాగభావం. ఈ 2 ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకుంటే మనకు కలుగుతాయని చెప్తారు. ఆంజనేయ స్వామికి 2 ఉన్నాయి, సేవాభావం, త్యాగభావం, 2 ఉన్నాయి. అది నరసింహరాజు గారు సామాన్య గృహస్థులైనప్పటికీ చాలా కష్టం. ఇటుక కూడా ఆయనే తీసుకుని, ఆయనే స్వయంగా కృషి చేసుకుని ఇవన్నీ కట్టారు. ఈ గోళ్ళ కూడా కృష్ణదేవరాయలు గోళ్ళలా కట్టారు. చుట్టూ బందోబస్తుగా అర్చకులు ఉండడానికి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆయనకి చించినాడు రమణ అంటే బాగా విశ్వాసం. ఇది కట్టేటప్పుడు కూడా ఏదో కొన్ని గీతాభవనాలు చూసొచ్చి ఈ రకంగా ఇక్కడ నిర్మించారు. నాతో చెప్పారు, మీరు ఇక్కడ రమణ చేసే కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏదో చేస్తూ ఉంటాడండి, మీరు సంవత్సరానికి 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, 4 సార్లు కానీ చించినాడు వస్తూ ఉండాలని చెప్పారు. ఏమంటే ఇంత మీరు శ్రమపడి, శారీరక శ్రమ, తర్వాత ధనం కూడా త్యాగం చేసి ఇదంతా మీరు కడుతున్నారు, నేను తప్పనిసరిగా మీ ఊరు, మీ శరీరం ఉన్నా లేకపోయినా మీ ఊరు రావటం జరుగుతుందని చెప్పాం. అంచేత ఆ మాట మేము మిగతా గ్రామాలు వెళ్ళినా మానేసి ఈ చించినాడు రావటం మేము కలిసి కాపాడుకోవాలి. అంటే మాట పోషించుకోవాలి. అది నరసింహరాజు గారు వాడు చెప్తూ ఉండేవారు నా దగ్గర, ఏమన్నా మీరు తత్వం గురించి ఎక్కువ చెబుతున్నారు, ఇంద్రియ నిగ్రహం గురించి, మనోనిగ్రహం గురించి తక్కువ చెబుతున్నారు ఏంటని అని నన్ను అంటా ఉండేవారు. ఎప్పుడైనా ఉపన్యాసాలు ఆ పక్కన కూర్చుని వినేవారు. విని ఆయన మనోనిగ్రహం గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి తక్కువ చెబుతున్నారు, తత్వం గురించి ఎక్కువ చెబుతున్నారు. అయ్యా ఇతరు కూడా గురించి చెప్పండి, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గురించి కూడా అది చెప్పండి అని అది చెబుతూ ఉండేవారు. ఆ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఎలా ఏర్పడుతుందంటే ముందు ఎక్కువ కొన్ని నియమాలు ఉండాలి. నిద్రలో నియమం, ఆహారంలో నియమం, పనిలో నియమం, ఇవన్నీ నియమబద్ధంగా, జీవితం నియమబద్ధంగా ఉంటే మనో నిగ్రహం ఏర్పడుతుంది, ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. భగవంతుడికి రాముడికి భక్తుడు లక్ష్మణుడు, భగవంతుడికి భక్తుడు లక్ష్మణుడు, భగవంతుడు భక్తుడికి భగవంతుడు భక్తుడు భరతుడు, ఆ భరతుడికి భక్తుడు శత్రుఘ్నుడు. రాముడికి భక్తుడు ఎవరు? రాముడికి భక్తుడు లక్ష్మణుడు. రాముడి భక్తుడు ఎవరు? భరతుడు. ఆ భరతుడికి భక్తుడు ఎవరు? లక్ష్మణుడు. ఆ లక్ష్మణ శబ్దానికి అర్థం ఏంటంటే, ఈ లక్ష్మణుడు అంటే సంపద గలవాడు, ఐశ్వర్యం గలవాడు. శత్రుఘ్నుడు అంటే ఇంద్రియాల మీద స్వాధీనం, ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నాడు పూర్తిగా, ఇంద్రియ నియమం గలవాడు. అంటే పూర్తిగా ఇంద్రియ నిగ్రహం గలవాడే శత్రుఘ్నుడు అని. ఆయన లక్ష్మణుడు భగవంతుడికి సేవ చేస్తే ఈయన భాగవతుడికి సేవ చేశాడు శత్రుఘ్నుడు. అంటే మనం కేవలం భగవంతుడికే కాకుండా ఆయన భక్తుడికి సేవ చేసినా ఆయనతో ఆయనకు కూడా సేవ చేసినంత ఫలితం. నరసింహరాజు గారు సాంప్రదాయం ఇక్కడ కేవలం వైష్ణవ సాంప్రదాయం కాదు, గౌడీ మఠ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఇక్కడ గౌడీ మఠ సాంప్రదాయం. అంటే గౌడీ మఠం అంటే శ్రీకృష్ణ చైతన్య సాంప్రదాయం. ఆయన గౌడీ మఠం మాయాపూర్లో, కలకత్తాకు 5 గంటల ప్రయాణం. ఆ గ్రామం పేరు మాయాపూర్. ఆ గ్రామంలో శ్రీకృష్ణ చైతన్య సుమారు 500 సంవత్సరాల పూర్వం జన్మించాడు. ఆయన మన కొవ్వూరు కూడా వచ్చారు. అంటే కొవ్వూరులో గౌడీ మఠం ఉంది. తర్వాత అరే కృష్ణ మఠాలు కూడా ఆయనయే, శ్రీకృష్ణ చైతన్యయే. అంటే ఈ ప్రభుపాద స్వామి ఆ గౌడీ మఠంలో సాంప్రదాయంగా వచ్చే గురువుల దగ్గర, ఒక గురువు దగ్గర మంత్రం పుచ్చుకుని ప్రభుపాద స్వామి ప్రపంచం అంతా తిరిగి ధనం సేకరించి అరే కృష్ణ సంస్థను ఏర్పాటు చేశాడు. అయితే గౌడీ మఠం వేరు, అరే కృష్ణ టెంపుల్స్ వేరు, ఆర్గనైజేషన్ వేరు. కానీ వీళ్ళు చైతన్యుని ఆరాధిస్తారు, వాళ్ళు చైతన్యుని ఆరాధిస్తారు. అరే కృష్ణ వాళ్ళు కూడా చైతన్యుని ఆరాధిస్తారు, రాధాకృష్ణుని ఆరాధిస్తారు. వాళ్ళ లోకం గోలోకం. రాధాకృష్ణుని ఆరాధిస్తారు, రాధాకృష్ణునితో పాటు చైతన్యుని కూడా ఆరాధిస్తారు. రమణ మహర్షి గారు తిరువన్నామలయలో సుమారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎలా ఉన్నారో అలా పూరి జగన్నాథంలో శ్రీకృష్ణ చైతన్యుడు 18 సంవత్సరాలు చివరి రోజులు గడిపాడు, ఒకే ఆశ్రమంలో ఒకే గదిలో. అంటే ఏదైనా పని ఉంటే జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళారు, సంకీర్తన చేసేవారు పూరిలో. 18 సంవత్సరాలు ఉన్నారు పూరిలో చైతన్యుడు. అయితే మనం లక్ష్మీనారాయణని ఆరాధిస్తాం ఎక్కువగా. వాళ్ళు సాంప్రదాయంలో గౌడీ మఠం వాళ్ళు, అరే కృష్ణ వాళ్ళు లక్ష్మీనారాయణలు ఆరాధించరు, రాధాకృష్ణులు ఆరాధిస్తారు వాళ్ళ సాంప్రదాయం. అది ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. రాధాకృష్ణుని పెట్టారు ఇక్కడ ఎవరు? నరసింహరాజు గారు. లక్ష్మీనారాయణ పెట్టలేదు, రాధాకృష్ణుని పెట్టారు, చైతన్యుని పెట్టారు, చైతన్యుని పెట్టారు. చైతన్యుడు కృష్ణుడు అవతారం కదా, రాధ అవతారం. కృష్ణ రూపంలో వచ్చింది, రాధే కృష్ణ రూపంలో వచ్చింది. అంటే కృష్ణుడు అవతారమే, కృష్ణుడు అంశి వల్లే జన్మించాడు. ఎవరు? చైతన్యుడు అంటారు. కానీ రాధే కృష్ణుడు చైతన్యుడిగా జన్మించింది. అంటే సంకీర్తన చేసి భజన చేసి కృష్ణనామం నిరంతరం స్మరించుకుంటూ కృష్ణుడి నామాలు ఆయన చెప్పినటువంటి గ్రంథం. ఆ రోజుల్లో తాటాకు గ్రంథాలు ఉండేవి, ఈ లిపి రాలేదు, పేపర్స్ అవి రాలేదు. అంటే భగవద్గీతను పారాయణం చేసుకుంటూ, విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకుంటూ, కృష్ణనామాలను పారాయణం చేసుకుంటూ, సంకీర్తన ఎక్కువ చేస్తూ, అంటే భగవంతుడిలోంచి భగవంతుడికంటే మనం వేరుగా ఉన్నాం, భగవంతుడు వేరు మనం వేరు, భగవంతుని కాదని కూడా మనం ఏదో సాధించగలం అనుకోవటం, అటు ఒక దురాలోచన, చెడ్డాలోచన. భగవంతుని కాదని మనం స్వతంత్రంగా ఏదైనా చేయగలమనుకుంటే అది ఒక చెడ్డ ఆలోచన, దురాలోచన. అదొక దురాలవాటు లాంటిది. అంటే మన డ్యూటీ మనం చేస్తాం, పని జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఫైనల్ భగవంతుడిదే. అంటే భగవంతుడు సంకల్పానికి చాలామందికి దుఃఖం ఎందుకు వస్తుందంటే ఏదో పని చేస్తారు అయితే సంతోషం, అవ్వకపోతే దుఃఖం. ఆ పని అవ్వటం అవ్వకపోవటం అనేది భగవంతుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి సంకల్పానికి నీ సంకల్పం భిన్నంగా ఉన్నప్పుడు నీకు దుఃఖం వస్తుంది. అది నీ దురాలోచన వల్ల నీకు దుఃఖం వస్తుంది. లేకపోతే నీకు దుఃఖానికి పని ఏమిటి అసలు? నీకు బెంగలు పెట్టుకుంటున్నారు కదా మీరు, దుఃఖం వస్తుంది చాలా విషయాల గురించి బెంగ పెట్టుకుంటున్నారు. అంటే భగవంతుడి సంకల్పంగా భిన్నంగా మీ ఆలోచన ఉంది, భగవంతుడి సంకల్పంగా భిన్నంగా మీ తలంపులు ఉన్నాయి. అంటే మనం డ్యూటీ భగవంతుడు చెప్పిన ప్రకారం మన పని చేస్తాం. శారీరకంగా భౌతికంగా అంటే పని జరగవచ్చు జరగకపోవచ్చు. జరిగిందని సంతోషం, జరగలేదని మన డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అది ఎలా జరగకపోవడానికి కారణం మన కేవలం మన స్వామర్థనం కాదు, తెలివి తక్కువతనం కాదు. కష్టపడి పని చేసినా ఒక డెడికేటెడ్గా పని చేసినా ఒకసారి మనం అనుకున్న రిజల్ట్ మనకు అనుకూలంగా రాదు, వ్యతిరేకంగా వస్తున్న కొన్ని సందర్భాల్లో జరిగినా మన తెలివితేటను బట్టి జరగలేదు, అది భగవంతుని సంకల్పాన్ని బట్టి. ఒకవేళ జరగకపోయినా నీ అమాయకత్వం వల్ల జరగకపోవడం కాదు, భగవంతుని సంకల్పం అలా ఉంది కాబట్టి. నేను తెలివైన వాడిని, నేను తెలివి తక్కువ అది సాధించాను ఇది సాధించాను, అది సాధించలేకపోయాను ఇది సాధించలేకపోయాను అనుకుంటున్నామంటే భగవంతుడి కంటే వేరుగా భగవంతుని సంకల్పం భిన్నంగా నువ్వేదో చెయ్యాలని అనుకుంటున్నావు కాబట్టి అది ఒక రకమైన దురాలు వచ్చిన అన్నాడు శాస్త్రంలో. నీకు ఎవరికైనా బెంగలు పెట్టుకుంటున్నారనుకోండి, దుఃఖం వస్తుందనుకోండి, నీకు ఎవరికైనా దుఃఖం వస్తుందంటే అంటే భగవంతుడి సంకల్పాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు. భగవంతుడి సంకల్పం బలీయమైనది, అది ఆ భగవంతుడి సంకల్పాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేకపోయినా అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. భగవంతుడి సంకల్పాన్ని పని జరిగినా జరగకపోయినా అది ఈజ్ విల్ ఆఫ్ గాడ్, భగవంతుడి సంకల్పం అలా ఉందనుకంటే మీకు ఎవరికి దుఃఖం రాదు. అలాగని చేతిలో ఉన్న పని మానకూడదు. అంటే నీ పని నువ్వు చెయ్యాలి, జరుగుతుందా జరగదనేది ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఎలా ఉంటుంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉన్నా నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. డ్యూటీ చెయ్యకపోతే మళ్ళీ నీకు సోమర్థనం వస్తుంది. డ్యూటీ చెయ్యాలి, అది జరుగుతుందా జరగదా అనేది నీ చేతిలో ఉన్న పని కాదు, భగవంతుడి చేతిలో ఉన్న పని. అందుచేత నువ్వు అసలు భగవంతుడికి భిన్నంగా లేవు, నువ్వు ఉన్నానని అనుకుంటున్నావు. ఆ దురాలోచన వల్లే నీకు దుఃఖం వస్తుంది ఫండమెంటల్గా. అయితే దీనికి ఒక సామెత ఉంది. వాళ్ళు రాధాకృష్ణులను గౌడీ మఠం వాళ్ళు రాధాకృష్ణులను ఆరాధిస్తారు, వైష్ణవులు లక్ష్మీనారాయణ ఆరాధిస్తారు. మనం అందరినీ ఆరాధిస్తాం. మన అద్వైతంగా మనకి ప్రత్యేకంగా శివకేశవ భేదం లేదు. మనకి పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తాం, రాధాకృష్ణుని ఆరాధిస్తాం, లక్ష్మీనారాయణని ఆరాధిస్తాం. భగవంతుడు అన్ని రూపాలు భగవంతుడియే, ఏ రూపాన్ని ఆరాధించినా భగవంతుడికే అది చెల్లుతుంది అనేటువంటి అద్వైత భావన గల వాళ్ళం మనం. మనకు భేద భావన లేదు. వైష్ణవులకు ఉంది, గౌడీ మఠం వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళు గౌడీ మఠం వాళ్ళు ఏం చెప్తారంటే, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే నీకు డబ్బు పెచ్చు పట్టుకుంటుంది నెమ్మదిగాను. డబ్బు సంపాదించాలి అది ఒక మాయ. ప్రపంచంలో ఉన్న మాయల్లో డబ్బు ఉంటుంది. డబ్బు సంపాదించేవాడికి ఇంక ఇది సంతృప్తి అని అంటూ ఉండదు, ఇది ముగింపు అనే ఉండదు. లక్ష్మీదేవిని ప్రార్థించే వాళ్ళందరికీ డబ్బు పెంచి వచ్చేస్తున్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇంకో దేవుంది సరస్వతీదేవుంది, ఆవిడకి ఆవిడ్ని ప్రార్థించే వాళ్ళకి అందరికి చదువులు పెంచి పట్టుకుంటుంది. అంటే బాగా చదివేసుకోవాలి, బాగా చదివేసుకోవాలి, బాగా రెండు ప్రకృతి గొడవలే. నువ్వు డబ్బు సంపాదించడం కూడా సంపాదించుకుంటే అది ప్రకృతి గొడవే, అది నీకు మోక్షానికి దారి చూపించదు. ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే లోకానికి సంబంధించిన విద్యలు కూడా నీకు మోక్షానికి దారి చూపించదు, ఏదో పట్టి వెళ్ళిపోతుంది. ఏదో నువ్వు బాగా చదువుకున్నావు లోకం చెప్పుకుంటారు, అక్కడతో నీ జీవితం అక్కడ. అయితే మేము రాధాకృష్ణులు ఎందుకు ప్రేమిస్తామంటే ఈ మామూలు లౌకిక చదువుల మీద, తర్వాత ఐశ్వర్యం మీద మన మనస్సును మళ్ళించదు రాధా. రాధ యొక్క మనస్సు, రాధ యొక్క ఇంద్రియాలు, మనస్సు అన్నీ కృష్ణుని మీదే కేంద్రీకృతమై ఉంటాయి. అంటే పరమాత్మని రాధ యొక్క ప్రేమ ఎటువంటిదంటే రాధను మనం స్మరించడం వల్ల మనకు డబ్బు పెచ్చబట్టుకోదు, చదువు పెచ్చబట్టుకోదు. పరమాత్మను ఎలా పొందాలి, పరమాత్మలో ఎలా ఐక్యం అవ్వాలి, పరమాత్మలో ఏకీభావం వన్నెస్ విత్ గాడ్ ఎలా రావాలి మనకి, అంచేత రాధ యొక్క ప్రేమ మన చేత పరమాత్మను పొందింపజేస్తుంది, అంచేత మేము రాధను ప్రేమిస్తామని హరే కృష్ణ వాళ్ళు చెప్తారు. అది లౌకిక విషయం కాదు, రాధ యొక్క ప్రేమ అలౌకికం. రాధ యొక్క కృష్ణుని మీద ప్రేమ వ్యాపారం కాదు, అది అదేంటది అలౌకిక ప్రేమ, అభౌతికమైన ప్రేమ. అంచేత వాడిని భక్తి అంటారు. రాధ చైతన్యుడి యొక్క ప్రేమను ప్రేమ భక్తి భక్తి అంటే ప్రేమ భక్తి. ఏం భక్తి? ఆ ప్రేమ భక్తి వల్ల వాళ్ళకి సహజంగానా అంటే మీకు ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ మీ మనస్సు ఉంటుంది. సహజంగా మీకు ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ మీ మనస్సు ఉంటుంది. రాధ యొక్క ప్రేమ ఎక్కడ ఉంది? పరమాత్మ మీద ఉంది. అంచేత ఆ పరమాత్మనే ప్రేమిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం మీకు సహజంగా వచ్చేస్తున్నారు, విషయ చింతన ఆగిపోతుంది. అది రాధ యొక్క ప్రేమ. లౌకిక విషయాల మీద మన మనస్సును మళ్ళనివ్వదు రాధ యొక్క ప్రేమ. కేవలం అది అభౌతికం అలౌకికం అన్నబరుడి. పరమాత్మలో ఎలా ఐక్యం అలా అటువంటి ప్రేమ మనకు కలగజేస్తుంది, అది అటువంటి ప్రేమ మనకు కలగజేస్తుంది. అది ఇంద్రియ సంబంధం కాదు, మానసిక సంబంధం కాదు, శారీరక సంబంధం కాదు. అక్కడ ప్రేమ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది ఆ ప్రేమలో. ఆ ప్రేమలు ఏంటి? దాన్ని క్వాలిటీ అంటారు. క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ వల్ల నువ్వు భగవంతుని పొందుతా కానీ దాని శరీరానికి కానీ ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ సంబంధించిన ప్రేమ కాదు, అది క్వాలిటీ డబ్బు. దానివల్ల నువ్వు పరమాత్మ అవుతావు అని ఆ రాధ రాధ చైతన్యుడి రూపంలో వచ్చి కృష్ణస్మరణ చేసి ఆ కృష్ణుడు ఎలా ఐక్యమైందో అలాగే మనం కూడా అలా పరమాత్మలో ఐక్యం కావాలనే ఎగ్జాంపుల్ కోసం రాధ చైతన్యుడిగా వచ్చి అక్కడ ఆ పూరి జగన్నాథంలో జగన్నాథ స్వాములో ఐక్యమైందని ఆయన గొప్ప ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఎవరు? శ్రీకృష్ణ చైతన్యుడు. ఆయన ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తారు, మీరు పంచదార ఆయన నాలుక మీద వేసి తీసేసుకోవచ్చు. మళ్ళీ మీరు తినే ఏదైనా స్వీట్ ఆయన నాలుక మీద వేసి మళ్ళీ మీరు తీసేసుకోవచ్చు. ఆ పంచదార కణాల్లో ఒకటి కూడా తడవదను. అటువంటి ఉదాత్తమైన మనకు ఆదర్శవంతమైనటువంటి ఇంద్రియ నిగ్రహం గలవాడు ఎవరు? శ్రీకృష్ణ చైతన్యం. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే నరసింహరావు గారు అన్నవారు మీరు ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పడం లేదు, మనో నిగ్రహం గురించి చెప్పడం లేదు, ఎక్కువ మీరు తత్వం గురించి చెబుతున్నారని. అంటే తత్వం మీద మీకు శ్రద్ధ కలిగినా ఈ మామూలుగా సహజంగా వచ్చేస్తాయి. అవి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కూడా ఈ సహజంగా అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ సత్సంగాలు దేనికోసం? మనం ఏదైనా చీకటిగా చూసామనుకోండి, చీకటిని చూడటానికి వెలుతురక్కర్లేదు. చీకటి గదిని చూసామనుకోండి, ఆ చీకటిని చూడటానికి లైట్ వేసుకో, ఆ చీక ఆ గదిలో మనం వెలుతురు చూడాలంటే లైట్ వేసుకోవాలి. మనకి వెలుతురు అక్కర్లేకపోతే లైట్ అక్కర్లేదు. చీకటిని కళ్ళతో చూడటానికి వెలుతురు లైట్ అక్కర్లేదు. ఆ చీకటి కలిపితే వెలుతురులో వెలుతురును చూడాలంటే మనం ఏ లైట్ వేసుకోవాలి. అలాగే మనలో ప్రస్తుతం ఏ అజ్ఞానంలో ఉన్నామో ఈ అజ్ఞానంలో ఉండిపోవాలని మనం అనుకుంటే సత్సంగాలు అక్కర్లేదు. అజ్ఞానంలోంచి తరింపు చేయటానికి ఈ సత్సంగాలు, అక్కడ లైట్ వేస్తే చీకటి గదిలోకి లైట్ ఎలా ప్రవేశిస్తుందో, వెలుగుని ఆ గదిని వెలుగుని ఎలా చేస్తుందో, మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తెగొట్టి అక్కడ వెలుతురుమయం కాంతిమయం చేయటానికి ఈ సత్సంగాల యొక్క ప్రయోజనమే. కానీ భౌతికమైన ప్రయోజనం దీనికి ఏమీ లేదు. అంటే చీకటిగా ఉన్న మన హృదయంలో లైట్ని తీసుకురావడం కోసం. చీకటి అంటే అక్కడ అజ్ఞానం. చీకటి అంటే ఏంటి? అక్కడ అజ్ఞానం. చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. దీనికి ఆ చీకటి పోవాలంటే, మనలో ఉన్న చీకటి అంటే అజ్ఞానం పోవాలంటే దానికి సత్సంగాలు అవసరం. కానీ అజ్ఞానాలు ఉండిపోవడానికి సత్సంగాలు అక్కర్లేదు. ఏదైనా చీకటి గది చూసినప్పుడు అక్కడ వెలుతురు చూడాలంటే లైట్ వేసుకోవాలి. కానీ చీకటి గది చీకటి గదిగా ఉండిపోతే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం లైట్ వేసుకోవక్కర్లేదు. చీకటిని చూడటానికి లైట్ అక్కర్లేదు. ఆ చీకటిలో ఉన్న వెలుతురుని చూడటానికి మనకు లైట్ కావాలి. అది ఇప్పుడు ఇక్కడ గౌడీ మఠం సాంప్రదాయం. అది ఎవరిది? గౌడీ మఠం. ఇక్కడ చైతన్యుని కూడా ప్రతిష్ఠించారు. మీరు చూడండి, ఈ పక్కన ఉన్నవాడు చైతన్యుడు. చైతన్యుడు అంటే చైతన్యుడు మామూలుగా సరైన ప్రేమ భక్తి. అది రాధ కృష్ణుడికి పరిపూర్ణంగా అది శరణాగతి చేసిన వాడు. ఆ చైతన్యుడు యొక్క ఆ చైతన్యుడు దేశంలో విష్ణు క్షేత్రాలు చాలా చూశాడు. అయితే వాళ్ళకి శివకేశవ భేదం, కేశవుని ఆరాధిస్తారు కానీ వాళ్ళకి శివకేశవ భేదం లేదు. కేశవుని ఆరాధిస్తారు కానీ వైష్ణవులాగా వాళ్ళకి శివకేశవ భేదం లేదు. ఆయన ఇప్పుడు బృందావనం చాలామందికి తెలియదు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ డ్యాన్స్లు అవి చేశాడు, తర్వాత ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ నిలబడ్డాడు, బృందావనంలో ఏ ప్రాంతంలో ఎక్కడ సంచరించాడు, కాళీ మర్దనం ఎక్కడ చేశాడు, శ్రీకృష్ణుడు చైతన్యుడు రాకముందు బృందావనంలో ఎక్కడ ఏది జరిగిందో ఎవరికీ తెలియదు. ఆయన వచ్చి ఆ మట్టి వాసన చూసి ఎవరు చైతన్యుడు ఆ మట్టి ఇక్కడ కృష్ణుడు గోవర్ధన అది దాని గోవర్ధన పర్వతం ఎత్తాడు. ఇక్కడ కాళీ మర్దనం చేశాడు, ఇక్కడ రాసలీల చేశాడు ఎవరు కృష్ణుడు అని ఆ ప్రదేశాలను ఐదంటి బృందావనంలో ఇప్పుడు భక్తులందరూ చూస్తున్నటువంటి ప్రదేశాలని ఐడెంటిఫై చేసిన వాడు శ్రీకృష్ణ చైతన్యుడు. అది చాలామందికి తెలియదు. అంతకుముందు ఇప్పటికే కృష్ణుడు బృందావనంలో ఉన్నాడని తెలుసు, కానీ ఏ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. అది శ్రీకృష్ణ చైతన్యుడు నిర్దేశించి చెప్పాడు. చైతన్యుడు ఆయనే కృష్ణుడు కాబట్టి, ఆయనే రాధ కాబట్టి ఆయన బృందావనంలో నిర్దేశించి చెప్పాక కలియుగంలో తెలిసింది. అంతవరకే కృష్ణుడు బృందావనంలో ఉన్నాడనే కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగిందో అది ఎవరికీ తెలియదు. ఇదంతా శ్రీకృష్ణుడు చైతన్యం వచ్చాకే బృందావనానికి వికాసం వచ్చింది. అయితే ఆయన బృందావనం ఎప్పుడైనా చూసి వచ్చేవాడు కానీ అక్కడ ఉండేవాడు కదా. పూరిలోనే మకం. ఆయన బెంగాలీ వాడు, పూరిలోనే మకం, పూరిలో ఉండిపోయాడు. ఆయన తల్లి ఏమని చెప్పిందంటే, మనకు బృందావనం దూరం, పూరి దగ్గర, ఇది కృష్ణక్షేత్రమే, అది కృష్ణక్షేత్రమే, జగన్నాథుడు అంటారు ఆయన. ఇక్కడ పూరిలో ఉన్నవాడిని జగన్నాథుడు అంటారు, కాశీలో ఉన్నవాడిని విశ్వనాథుడు అంటారు. జగన్నాథుడన్నా విశ్వనాథుడన్నా ఒకటే. అంచేది నేను ఎప్పుడైనా నిన్ను చూడాలంటే నేను పూరి వస్తాను దగ్గర కాబట్టి, నీకు నన్ను చూడాలంటే ఎప్పుడైనా ఇక్కడికి మాయాపూర్ రావచ్చు. అంచేది నువ్వు బృందావనం అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన మకాం మటుకి ఇక్కడ ఉండమని చెప్పింది. ఎక్కడ? పూరిలో. అంచే పూరిలో ఒక ఆశ్రమంలో ఒక గదిలో 18 సంవత్సరాలు నివాసం చేశాడు చైతన్యుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే, ఈ గౌడీ మఠ సాంప్రదాయంలో నరసింహరాజు గారు ఈ శ్రీకృష్ణ చైతన్యం కూడా స్థాపించారు కాబట్టి ఈ సందర్భంలో ఇది చెబుతున్నాము. మంత్రము జపము గురించి వాళ్ళు ఎక్కువ చైతన్యుడు ఎక్కువ నామ సిద్ధాంతం అయింది. అంతేంటది నామ సిద్ధాంతం, అది ఎక్కువ నామాన్ని చేసేవాడు. కృష్ణనామం ఎక్కువ చేస్తూ ఉండేవాడు. అయితే ఇందులో పేచీలు ఉన్నాయి. పేచీలు ఏంటంటే పురాణంలో ఏముందంటే కలియుగం వస్తుంది, కలియుగంలో బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉంటాయి, మనుషులు కుదురుగా ఉండరు, ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బుద్ధులు సరిగ్గా ఉండవు, బుద్ధులు సరిగ్గా ఉండవు, వంకర బుద్ధులు ఉంటాయి కలియుగంలో. ఆ యుగమే నల్లగా ఉంటుంది కాదు, తెల్లగా ఉంటుంది, యుగమే మంచిది కాదు. అసలు మంచి బుద్ధులు కలిగే యుగం కాదు. ఏదైనా తరించడానికి ఏదైనా మంత్రం చెప్పమని నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, బ్రహ్మదేవుడు కలియుగంలో మంత్రానికి ఇది మంచిది మీరు చేసుకుని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టు చెప్పాడు. చెప్తే నారదుడు అన్నాడు, ఒక మంత్రమే చెబుతున్నారు, ఇంకో మంత్రం కూడా చెప్పండి అన్నాడు. అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఎన్నిసార్లు అడిగినా కలియుగానికి ఇదే మంచి మంత్రం ఇదే చెబుతాను, ఇంకోసారి అడిగినా ఇదే చెప్తాను, ఇంకోసారి అడిగినా ఇదే చెప్తాను అన్నాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అయితే ఇక్కడ పేచి ఎక్కడ పురాణాంతర్గతం. బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రం అది పురాణంలో అలాగుంది, అలాగే చేసుకోమని వీళ్ళే మొదలు పెట్టారు. శ్రీకృష్ణ చైతన్య భక్తులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే రాముడు తర్వాత కృష్ణుడు. తర్వాత వీళ్ళుద్దేశం ఏంటంటే ఎవళ్ళుద్దేశం, హరే కృష్ణ రాముడు భగవంతుడి యొక్క అవతారం, రాముడు భగవంతుడి యొక్క అవతారం, కృష్ణుడు భగవంతుడి యొక్క అవతారం కాదు, భగవంతుడే. ఇక లాజిక్ ఉండదు. అయితే చైతన్యంలో దోషం లేదు, అది చైతన్యంలో దోషం ఉందని తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన ముందు హరే కృష్ణ చెప్పి తర్వాత హరే రామ పెట్టాలన్న ఉద్దేశం లేదు. అయితే ఇప్పుడు మన దేశం చెడిపోవడానికి పాడైపోవడానికి కుల వ్యవస్థ ఒకటి. ఈ దేశానికి శాపం ఇంకా కుల వ్యవస్థ, రాజకీయ నాయకులు కూడా కుల వ్యవస్థ పెంచేస్తున్నారు. ఎక్కడ ఈ కులం ఉంటే అక్కడ ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, ఏదో చేస్తున్నారు. మన దేశానికి పాడైపోవడానికి కుల వ్యవస్థే కారణం. అయితే చైతన్యుడికి కులభేదం లేదు, గౌతమ బుద్ధుడికి కులభేదం లేదు, గౌతమ బుద్ధుడికి కులభేదం లేదు, అసలు చైతన్యుడికి కూడా కులభేదం లేదు. గౌతమ బుద్ధుడు రాజు, చైతన్యుడు బ్రాహ్మణుడు. అయితే అసలు కులభేదం లేదు వాళ్ళకి, ఎవరికి వీళ్ళకి. ఈయన అసలు ఆయన చెడ్డగా అపార్థం, ఆ చెడ్డగా అనుకోక్కర్లేదు, కరెక్ట్గానే చెప్పాడు. అది చైతన్యుడు ఇక్కడ కీలకం ఒకటి ఉంది, ఈయన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మొదలుపెట్టాడు చైతన్యుడు ప్రజల్లో ప్రచారం. ఇప్పుడు మన భగవద్గీత ప్రచారం ఎలా చేసుకుంటున్నామో ఈ నామం ప్రచారం చేసుకునేవాడు. ఎప్పుడన్నా అవసరమైతే ఆయన మహాపండితులు, ఎవరు శ్రీకృష్ణ చైతన్యుడు మహాపండితుడు, మహావ్యాకరణ శాస్త్ర వ్యాకరణ శాస్త్రవేత్త కూడా. ఆయన శరీరం కూడా బంగారపు రంగు, ఆయన శరీరం కూడా బంగారపు ఛాయ, బంగారపు ఛాయ. అది ఆయన ఇలా చెబుతంటే ఈ అగ్రవర్ణాలు బ్రాహ్మలు అందరు ముఖ్యంగా బ్రాహ్మలు ఆయనకు ఎదురు తిరిగారు. అది బ్రాహ్మలే చెయ్యాలి, ఇతర కులాలు చేయటం చేయలేదని. ఏమంతరం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే నామం బ్రాహ్మలే చెయ్యాలి. ఇతర కులాల్లో కూడా వెళ్ళి బీసీలోని ఎస్సీలోని కూడా ఇది ప్రచారం చేస్తున్నావు, ఇది నీకు తగదని ఆడమే పేచీలు ప్రారంభించారు. ఎవరి మీద? చైతన్యుడి మీద. అయితే ఈ సాంప్రదాయం, ఇది నేను సాంప్రదాయాన్ని వదిలేస్తున్నాను కానీ వెనకబడిన కులాలని విడిచిపెట్టడం, వాళ్ళు కూడా తరించాలి, వాళ్ళు కూడా స్త్రీలు కూడా జీవులే, మరి వెనకబడిన వర్గాలు కూడా జీవులే, వాళ్ళు కూడా తరించాలి. అయితే నేను ఉపాయం చెబుతున్నానే, మీరు నాతోటి పేచీకి రాకండి అన్నాడు. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? అదే రామ అని చెప్పాడు. నేను పని చేస్తాను, తిరగేసి చెబుతాను, నాతోటి గొడవకు రాకండి, మీరు పేచీలకి రాకుండా ఇది అలాగే చెప్పుకున్నారు. అలాగే చెప్పుకుని ఏమన్నారు, నువ్వు అలాగే క్యాన్వాస్ చేసుకో, నువ్వు చెప్పినట్టు చేస్తే ఎవరికి ఫలితం రాదులే, చేసుకో అన్నారు. అని ఎవళ్ళు వీళ్ళు ఎవరు ఈ సాంప్రదాయ ట్రెడిషనల్ పీపుల్? ఆడు అరే రామని బ్రహ్మదేవుడు చెప్తే నువ్వు ముందు అరే కృష్ణని మొదలు పెడతా, అలా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, అలా చేసుకుంటే ఫలితం రాదు కదా అన్నారు. ఫలితం వస్తుందా రాదు వేరే విషయం. మీరు నామాలకు అభ్యంతరం పెడుతున్నారు, నామాలకి అభ్యంతరం పెడతాం. నేను తిరగే చెబుతాను, మీకేమైనా అభ్యంతరం అన్నాడు. తిరగే చెబితే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. అప్పుడు ఇది మొదలు పెట్టాడు. దీని గురించి శ్రీకృష్ణ చైతన్యం అపార్థం చేసుకున్నారు, కానీ మిగతా కులాలు ఆడి మీద దాడి చేసేటప్పుడు ఈ మంత్రం మార్చాడు. అయితే ఇప్పుడు కూడా అరే కృష్ణ వాళ్ళు ఏమంటారంటే, అరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అసలు పురాణాల్లో కూడా ఈయన స్వయంగా భగవంతుడు కూడా ఉంది. వాళ్ళు చెప్పింది గౌడీ మఠం వాళ్ళు చెప్పింది కాకుండా, ఇప్పుడు రాముడు చెప్పిన దానికి రామ ఉవాచ అంటారు, కృష్ణుడు చెప్పిన దానికి కృష్ణ ఉవాచ అంటారు, భగవాన్ ఉవాచ అంటారు. స్వయంగా భగవంతులని, భగవంతుడు అవతారం కాదు, స్వయంగా భగవంతులని. అందుచేత ఇక్కడ ఈ పేచీలు ఈ ఎందుకు మీరు ఎలా తిరగేసి వాళ్ళు చెప్తున్నారంటే నీకు అర్థం అవడం కోసం చెప్తాను. పురాణాంతర్గతం మట్టుకి హరే రామే, కానీ హరే కృష్ణ వాళ్ళందరూ కూడా ముందు హరే కృష్ణ నామని చెప్పి తర్వాత హరే రామనామ చెప్తారు. ఇప్పుడు ఇంతకీ నామం గురించి భగవాన్ చెప్పిన మాటలు మీకు కొన్ని చదివినిపిస్తాను. ఇప్పుడు నీ ప్రస్తుత అభ్యాసాన్ని నువ్వు జపం చేసుకుంటే నామం చేసుకో, నువ్వు నామం చేసుకో, దానికి ఏం అభ్యంతరం లేదు. నామ సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంది, నామం చేసి తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నామం చేసి మరి మహారాష్ట్ర భక్తులు తుకారాము, జ్ఞానదేవుడు, తర్వాత ఏకనాథుడు, వీళ్ళందరూ నామా విచారణ మార్గం కాదు, భక్తి మార్గంలో శరణాగతి మార్గంలో నామం చేసి తరించారు. వాళ్ళది నామ సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం ఎలా ఉందో వాళ్ళది ఏంటి, నామ సిద్ధాంతం వాళ్ళు అంటే సినిమాలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఎంతో కొంత కామక్రోధాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఎంతో కొంత కామాలు ఉంటాయి. ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు, కామక్రోధాలు పెంచేసి డబ్బులు లాగేస్తున్నారు. అంటే మిమ్మల్ని పాడు చేసి బాగా అర్థం చేసుకోండి, ఈ సినిమాలకు విపరీతంగా వెళ్ళిపోతున్నారు. అంటే మీలో ఉన్న కామక్రోధాలను రెచ్చగొట్టేసి డబ్బులు లాగేస్తున్నారు. టీవీ వాళ్ళు అదే పని, ఆ టీవీలు మీరు చూడండి 24 గంటలు ఏదో సినిమాలు నాటకాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా మీ కామక్రోధాలను రెచ్చగొట్టేసి ఇంకా టీవీని అంటిపెట్టుకున్నట్టు చేస్తున్నారు. అంటే వాళ్ళకి మనం బాగుపడే ఉద్దేశం లేదని తెలుస్తుంది, వాళ్ళకి మనం బాగుపడే ఉద్దేశం లేదు. అంచేత సినిమాలు చూసినా ఈ టీవీలు ఎక్కువ చూసినా ద్వైత భావన పెరిగిపోతుంది. ఏం పెరుగుతుంది, ద్వైత భావన పెరుగుతుంది. మనం పొందవలసింది ఏంటి, అద్వైతానుభవం. వీళ్ళు ఇంద్రియాలను రెచ్చగొడతారు, మనస్సును రెచ్చగొడతారు. ఇంద్రియాలకు అతీతంగా ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించి ఇంద్రియాలకి మనస్సుకి అతీతంగా వెళితే కానీ నీకు అతీతంగా వెళితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇంద్రియాలను ఇంద్రియాల్లోంచి మనస్సులో నుంచి విడుదల పొందితేనే నీకు సత్యం తెలుస్తుంది. అదే భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు. ఇది మీరు లాజిక్ అర్థం చేసుకోవచ్చు. మీ భగవద్గీత మీకు అర్థం అవటాలని కంగారు పడకండి. నో మైండ్ స్టేట్కి వెళ్తేనే కానీ మనస్సు ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం అమనస్క స్థితి నో మైండ్ స్టేట్ అంటారు. మనస్సు ఎలా ఉంటుందో తెలియని స్థితికి వెళ్తేనే కానీ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మీకు అందవసరం చదవచ్చు. చదివినా నీకు అందవు. నీ ఇంద్రియాలకి నీ మనస్సుకి తెలిసినవే శాస్త్రంగా చెబుతాయి. ఇంకా శాస్త్రం ఎందుకు? నీకేదైతే ఇష్టం అదే భగవద్గీతలో చెప్తుంది. శాస్త్రం ఎలా అవుతుంది? నీకేదైతే ఏ విషయమే అయితే నీకు ఎక్కువ మోహం ఉందో ఆ మోహం మీద ఆ మోహం గురించి చెప్తే అది శాస్త్రం ఎలా అవుతుంది? అది నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నువ్వు బాడీలెస్ దేహానికి అచేతంగా, మనస్సుకు అచేతంగా, ఇంద్రియాలకు అచేతంగా, ప్రపంచానికి అచేతంగా నేను తీసుకెళ్లి వాక్యాలు చెప్పాడు. అదే భగవద్గీత. అది మీకు అర్థం అవ్వలేదు, అర్థం అవ్వకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. ఈ ప్రపంచం సున్నా సున్నా కాదా? ప్రపంచం మీ కళ్ళకు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఎవరికైనా అనుమానంగా ఉందా? ప్రపంచం కళ్ళకు కనిపిస్తుంది. కనిపిస్తే దాన్ని సున్నరా అంటాం. కృష్ణుడు చెప్పాడు ఇది సున్నా సున్నా, ఇది సున్నా సున్నా కూడా కాదు. రెండు చెప్పాడు, ఇది సున్నా సున్నా కూడా కాదు. నీ మనస్సును అంతర్ముఖం చేస్తే ఇది సున్నా. ఏది? లోకం. నీ మనస్సును బహిర్ముఖం చేస్తే ఈ సున్నా నిజం. ఇంకేం చెప్పాలి చెప్పండి భగవంతుడు. మీ మనస్సుని మీరు ఈ ఇంద్రియాల ద్వారా మీ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? మీరే చూస్తున్నారు. ఈ ప్రపంచం సున్నే. సున్నను కూడా జీరోని కూడా మన ఇండియా వాళ్ళే కనిపెట్టారు లెక్కల్లో. ది ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద ట్రూత్, బ్యూటీ అండ్ గుడ్నెస్. నువ్వు లెక్కలు బాగా చేస్తా అంటే కేవలం కూడికలు తీసివేస్తా కాదు, నువ్వు హృదయ సౌందర్యం కూడా బాగా చూడాలన్నాడు కృష్ణుడు. లెక్కలంటే కేవలం కూడికలు తీసివేస్తా బాగా రాలే కాదు, లెక్కల యొక్క ముగింపు స్థితి ఆత్మజ్ఞానమే. ఇట్ ఈస్ బ్యూటీ, ఇట్ ఈస్ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ గుడ్నెస్. ఇట్ ఈస్ రియల్ గుడ్నెస్, ఇట్ ఈస్ రియాలిటీ. అంటే లెక్కల యొక్క చివర స్థితి ఆత్మజ్ఞానమే. ది ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ గుడ్నెస్, ది ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ట్రూత్, ది ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ బ్యూటీ. అంటే సున్నను కూడా మన ఇండియా వాళ్ళే కనిపెట్టారు. సున్న విలువ తెలుసుకున్న వాళ్ళు మన ఇండియా వాళ్ళు, మన ఇండియన్ మ్యాథమెటిషియన్సే కనిపెట్టారు. ఇప్పుడు నీకు ప్రపంచం సున్నను చెబుతున్నారు, కొంతమంది సున్న కాదంటున్నారు. ఎవరో చెప్పిన గొడవ నీకెందుకు? ఇక్కడ భగవంతుడు ఏమంటే చెబుతాడంటే ఎవరో గొడవ నీకెందుకు? రుజువులు సాక్ష్యాలు నీ మనసును అంతర్ముఖం చేసి చూడు, నీకు సున్న అమ్మునో కాదో తెలుస్తుంది. సున్న అంతర్ము మనస్సు అంతర్ముఖమైన వాడికి లోకం లేదు, మనస్సు బహిర్ముఖమైన వాడికి లోకం. మనస్సు బహిర్ముఖమైన వాడికి సున్న కాదు, ఇది ప్రపంచం. మనస్సు అంతర్ముఖమయ్యి ఆత్మాకారం చెందిన వాడికి ఇది బిగ్ జీరో పెద్ద సున్నా. ఇది సున్నా, ఇది సున్నా, జీరోవా? జీరో కాదా? మరి మీ కళ్ళకి ప్రపంచం కనిపిస్తే అంటే జీరో జీరో కాదని ఎలా చెప్తారు? ఇది సున్నా కాదని ఎలా చెప్తారు? ఇది సున్నా. ఇది నీ మనస్సు ఇంద్రియాలు బహిర్ముఖం వచ్చిన ఆ ఇంద్రియాలకు చూపే బాహ్యంగా పెట్టారు. నీ మనస్సు ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఈ సున్న కాదు. నీ మనస్సు ఇంద్రియాలు నీకు అంతర్ముఖం అయిపోయినప్పుడు, అంతర్ముఖత్వ స్థితి వచ్చినప్పుడు ఇది నూటికి నూరు పాళ్ళు సున్న. అప్పుడు నీకు పునర్జన్మ లేదు. నీకు నూటికి నూరు పాళ్ళు అంతర్ముఖ స్థితి వచ్చి ఆత్మతోటి దేహం చనిపోతుంది, చావులేని సత్పదార్థం ఉంది, అదే దాన్నే సద్వస్తువు అంటారు, దాన్నే సత్యవస్తువు అంటారు, దాన్నే బ్రహ్మం అంటారు. దానితోటి నీకు ఏకత్వం వచ్చినప్పుడు దేనితోటి? ఆ బ్రహ్మంతోటి నీ అయితే దానితోటి నీకు ఏకత్వం వస్తుంది. కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల రాదు. ఇంద్రియాలకి మనస్సుకి అంతర్ముఖం వస్తే దానితో ఏకత్వం వస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం సున్నా. నీ ఇంద్రియాలు మనస్సు బహిర్ముఖంగా ఉన్నప్పుడు వైరుగ్యం ఇస్తున్న కాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా, మీ ఇంద్రియాలు మనస్సు బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఇది సున్న కాదు. ఇంద్రియాలు మనస్సు బహిర్ముఖమైనప్పుడు పెద్ద జీరో, బిగ్ జీరో, ఏమీ లేదు, అది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు జపం ఎందుకు చేయాలంటే, శ్రీకృష్ణ చైతన్య నామం గురించి ఎక్కువ ప్రచారం చేశాడు కదా, నువ్వు నామం ఎందుకు నిరంతరంగా చేయాలంటే నీకు అక్కర్లేని తలంపులు ఆగిపోతాయి. ఇప్పుడు గురువుతోటి మొదట ఈయన రమణ మహర్షి అని, రామకృష్ణ పరమహంస అని స్థూలంగా మనకు తెలుస్తుంది ఆయన గురువు మనం భక్తులు అని. ఎలా తెలుస్తుంది? స్థూలంగా తెలుస్తుంది. ఆ రమణ మహర్షి శరీరాన్ని చూసి ఆయన గురువు అనుకుంటాం, మనం శిష్యులను భక్తులు అనుకుంటాం. లేదా రామకృష్ణుడి శరీరాన్ని చూసి ఆయన గురువు అనుకుంటాం, మన భక్తులు అంటాం అనుకుంటాం. ముందు స్థూల సంబంధం ఏర్పడుతుంది. ఏంటది స్థూల సంబంధం ఏర్పడుతుంది? గురువు దగ్గర అదిగా ఆ శరీరం గురువు, ఈ శరీరం భక్తులని అలా స్థూలంగా మనం చూస్తాం. అలా స్థూలంగా నామాన్ని, ఆ రూపాన్ని మనం జపించగా చెప్పించగా స్థూల సంబంధం పోయి సూక్ష్మ సంబంధం వస్తుంది. ముందు స్థూల సంబంధం, అంటే మరి ఆ రూపాన్ని పూజ చేస్తాం కదా మనం, ముందే ఏంటది స్థూల సంబంధం. అందులో తప్పేం లేదు, మరి ఆ రూపానికి పూజ చేస్తున్నాం కదా. అయితే ఎప్పుడు ఆ స్థూల సంబంధం అలాగే చేయగా చేయగా మన మనస్సు అంతర్ముఖమైన ఎప్పుడు సూక్ష్మ సంబంధం, ఆ శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే, ఆ శరీరం కనిపించినా కనిపించకపోయినా ఒకటే. ఇప్పుడు భగవాన్ శరీరం కనిపిస్తుందా? కనిపించడం లేదు. అలాగే ఆయన మీద భక్తి లేకుండా ఉన్నామా? లేవు. భక్తి లేకుండా పోయామా? పోలేదు కదా. ఇప్పుడు సూక్ష్మ సంబంధం వచ్చింది. ఏమొచ్చింది? సూక్ష్మ సంబంధం వచ్చింది. ఈ స్థూల సంబంధం పోయిన తర్వాత ఏమొస్తుంది? సూక్ష్మ సంబంధం వస్తుంది. అయితే సూక్ష్మ సంబంధం మన శరీరం చనిపోయినప్పుడు అందరితోటి సంబంధాలు తెగిపోతాయి. అందరితోటి మనకు బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి, అందరితోటి ఇవన్నీ మనసు యొక్క గారిడీ కలిగి, బంధువులు ఎవరో మనసు క్రియేషను, స్నేహితులు ఎవరో విరోధులు ఎవరో మన మనసు కల్పించుకున్న గొడవలు, ఇవన్నీ మనసు పోయినప్పుడు ఇవన్నీ పోతాయి. అయితే ఈ చుట్టాలతోటి, బంధువులతోటి, ఆస్తులతోటి, ప్రాపర్టీతోటి కూడా సంబంధం చెడిపు. ఇప్పుడు నీకు 100 ఎకరం ఉంది, బాగా 100 ఎకరం 100 ఎకరం ఉందామనుకుంటావు. నువ్వు చనిపోయేగా ఎవడో కూడా తింటాడు, కానీ 100 ఎకరం తినడానికి నీకేం అవకాశం లేదు. ఒక తిందామనుకుంటున్నారా? నీ వారసులు ఎవడో తింటారు. మీరు తినడానికి ఎలా కుదిరి, చచ్చిపోయారు కదా మీరు. మీరు 100 ఎకరం తినడానికి కుదరదు మీకు. 100 ఎకరం తిందామని ఉందా మీకు? మీకు తిన్నవరం కా. ఇప్పుడు శరీరం చచ్చిపోయాక 100 ఎకరం ఎలా తిన్నస్తారు మీకు? 100 ఎకరం అన్నమాట నిజమే. శరీరం చచ్చిపోయింది, ఈ చుక్కుని తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేస్తారు, ఇంకా 100 ఎకరంతో నీకు సంబంధం తెగిపోతుంది. తర్వాత నీ వెనకాల ఎవడో ఒకళ్ళు తింటారు. ఎవడో ఒకళ్ళు తింటారు, ఆడిపేసే వాళ్ళు ఉంటారు, అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటారు. ఎలా ఐశ్వర్యం కూడా 4 తరాలు 3 తరాలు ఉంటుంది, తర్వాత పోతుంది. దానికి చపరత్వం ఎక్కువ డబ్బుకి. ఓసారి మీ ఇంటికి వస్తే మీ ఇల్లు పెట్టేసి మా ఇంటికి వస్తుంది, అలా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక దేశాన్ని పట్టుకుంటుంది, ఒకసారి ఒక దేశాన్ని విడిచిపెట్టేస్తుంది. మన ఆర్థిక మంత్రి లక్ష్మీదేవిని ప్రార్థించాడు, బాబు మా ఇండియాని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళొద్దని. అందులో ఒక నాయకుడు అంటున్నాడు, డబ్బు అంతా లక్ష్మీదేవి దగ్గర ఉండదు, కువేరెడ్డి దగ్గర ఉంటుందో, ఆడు జమీందారు ఆడు ప్రార్థించంటున్నాడు. మరి ఎటకారానికి అంటున్నాడో నిజానికి అంటున్నాడు, లక్ష్మీదేవి దగ్గర డబ్బు అంతా ఉండదు, కుబేరెడ్డి దగ్గర ఉంటుంది. నువ్వు లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నావంటే కుబేరెడ్డి దగ్గర కుబేరుని ప్రార్థించు, ఇండియాకి ఆయన కొంత డబ్బు పడేస్తాడని. మనకి గిరి ప్రదర్శనం చేసినప్పుడు లింగం ఉంది, కుబేరు లింగం అనేది. మనం అరుణాచల్లో గిరి ప్రదర్శనం చేసినప్పుడు ఈ కుబేరలింగం లింగం, ఇప్పుడు దానికి పూజలు ఎక్కువైపోయినాయి. అది కుబేరలింగం అంటే, ఆ కుబేరలింగం అంటే అక్కడ ఉన్న ఈస్టర్డ్ కుబేరుడు కాదు, కుబేరుడి చేత స్థాపింపబడిన అరుణాచలేశ్వరుడు. అది ఎవరి చేత స్థాపింపబడ్డాడు? కుబేరు. అంచేగాని ఆడు కుబేరుడు కాదు, అక్కడ ఈశ్వరుడు కుబేరుడు కాదు, కుబేరుడి చేత స్థాపింపబడిన అరుణాచలేశ్వరుని ఏమంటారు అక్కడ? కుబేరలింగం అంటున్నారు. అది లక్ష్మీదేవి చెప్పలేదు. తరతరాలు బట్టి ఎప్పుడూ కూడా ఒకరిని అంటిపెట్టుకుని ఉండదు. అలా మనుషులు మార్చేస్తూ ఉంటుంది, కొంపలు మార్చేది, అలా తిరుగుతూ ఉంటుంది, దేశాలను మార్చేస్తూ ఉంటుంది. నాలుగోళ్ళ కిందటి వరకు జపాన్ మన మూడో ఆర్థిక పెద్ద దేశం, ప్రపంచంలో మూడో పెద్ద ధనవంతుల వాళ్ళు ఎవరు? జపాన్. ఇప్పుడు ఏమో దుప్పట్లు పంపమంటున్నారు, బట్టలు పంపమంటున్నారు, ఏం చెబుతాం? నిన్న కాక మొన్నటి వరకు మూడో ప్రపంచంలో దేశాల్లో ఆర్థికంగా మూడో పెద్ద దేశం అది ఎవరు? జపాన్. ఇప్పుడు చివరికేంటి, మీరు దుప్పట్లు పంపండి, మీరు అది పంపండి, మీరు ఇది పంపండి అంటున్నారు. ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం కదా, ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం. లక్ష్మీదేవి ఉండదు, ఒక దేశాన్ని ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు అమెరికా చాలా గొప్ప డబ్బు ఉన్న దేశం అంటున్నారు, ఇంకో వందేళ్ళకి మారిపోతుంది, అది మారిపోతుంది. అది చెప్పలేస్తూ ఉంటుంది. దానికి ఏంటది, వ్యక్తి మనుషులు మారుస్తూ ఉంటుంది, కుటుంబాలను మారుస్తూ ఉంటుంది, దేశాలను మారుస్తూ ఉంటుంది, ప్రాంతాలను. ఇప్పుడు మన దేశంలో బాగా ధనవంతులైన రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, పంజాబ్ అని. ఏమి ఇప్పుడు బాగా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు గుజరాత్తోనే పంజాబ్ బాగా ధనమైన రాష్ట్రాలు. ఏమో ప్రస్తుతానికి అది భవిష్యత్తు ఎలా మారిపోతుందో పరిస్థితి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నీ శరీరం ఉన్నంతసేపు నీకు 100 ఎకరాలతో సంబంధం, పోయాకే 100 ఎకరానికి నీకు సంబంధం లేదు, నీ బంధువులతో సంబంధం లేదు, నీ స్నేహితులతో సంబంధం లేదు, నీ పరిసరాలతో సంబంధం లేదు, చించినాళ్ళతో అసలే సంబంధం లేదు. నీ దేవుడంటే పోడూరు అంటాడు, ఇంకోటి కాకినాడ అంటాడు. నీ కాకినాడ శరీరం నువ్వైతే నీకు పోడూరు కానీ, లేకపోతే నీకే పోడూరు సంబంధం అంటే. ఇప్పుడు శరీరం నువ్వు అనుకున్నప్పుడు నీ శరీరం ఎక్కడ ఉంటుంది? పోడూరులో ఉంటుంది. నీ శరీరం ఎంత నిజమో నువ్వు పోడూరు అనుకోవడం కూడా అంతే నిజం. వ్యవహారం కోసం అనుకోవాలి మరి. నీ శరీరం ఎంత నిజమో నువ్వు పో నీ నేటివ్ ప్లేస్ ఏంటంటారు. అంటే వాడు పోడూరు అంటాడు, లేదా చింతపురం అంటాడు, చించినాడు అంటాడు. ఏం నీ చైతన్యానికి చింతపురం ఏముంది, చైతన్యానికి పోడూరు ఏముంది? నీ శరీరం, నీ శరీరం ఎంత నిజమో నీ ఊరు పోడూరు అంతే నిజం. కానీ వ్యవహారానికి ఏదో అనుకో, చైతన్యానికి ఊరే ఉంది, చైతన్యానికి రూపం ఉంది, చైతన్యానికి నామే ఉంది. ఆ చైతన్యాన్ని ఒక రూపానికి నామానికి నువ్వు బంధించేస్తున్నావు, అంతకంటే పాపం ఉందని. ఇప్పుడు ఆ పాడు బుద్ధిలోంచి తప్పుకోవడానికి ఈ జపం అని. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెబుతున్నామంటే, అసలు ఎందుకు మొదలుపెట్టామంటది, నీ 100 ఎకరంతో సంబంధం, నీ చుట్టాలతో సంబంధం పోతుంది, వాళ్ళతో సంబంధాలు ఏది, అన్నతో సంబంధాలతో పరిసరాలతో సంబంధం చెయ్యిపోతుంది అనేది ఒక్కడ తెగదు. ఆ గురువుతో ఉన్న సూక్ష్మ సంబంధం తెగదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు 1000 ఎకరం అంటే మీకు ఆ సంబంధం చెయ్యిపోతుంది. ఆ గురువుతో ఉన్న సంబంధం ఎప్పుడు దాకా తెగదు అంటే, మీకు కొత్త శరీరం వస్తుంది, అది కూడా పోతుంది. ఏం లేదు, శరీరం అంటే ఇది మాంసంతో తయారు చేశారు. ఏది ఈ శరీరం? మాంసంతో. ఈ శరీరం నూనెతో తయారు చేశారు, బట్ట. ఇది ఈ బట్ట మారినప్పుడు మనం ఎలా మాంటానో, మాంసంతో తయారు చేసిన శరీరం మారిపోయినప్పుడు కూడా మనం మారం. ఈ బట్ట మారిపోతే మనం పోతున్నామా? పోవటం లేదు. ఇదేమో మాంసంతో తయారు చేశారు, ఆ శరీరం పోయినా మాంసం శరీరం పోయినా మనం పోం. అయితే గురువుతో సంబంధం వచ్చి జన్మలో మళ్ళీ కొత్త మాంసంతో ఇంకో శరీరం తయారు చేస్తారు కదా. గురువుతో సంబంధం ఎప్పటి వరకు ఉంటుందంటే, నువ్వు సిద్ధి పొందే వరకు ఉంటుంది. నీకు ఆత్మజ్ఞానం, ఆత్మ. ఇప్పుడు ఆ దేహం మీదని మీకు ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. అంత ప్రత్యక్షంగా మీకు ఆత్మారంభం కలిగే వరకు ఆత్మసిద్ధి, నిజమైన సిద్ధి ఆత్మసిద్ధి, మిగతాయినే స్వప్న సిద్ధులు. ఆత్మసిద్ధి నీకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా నీకు కలిగే వరకు గురువుతో సంబంధం తెగదు, అప్పుడు అప్పుడు తెగిపోతుంది. ఏంటి గురువుతోటి నీకు వన్నస్ వచ్చాక ఆయన వేరు నేను వేరు కాదనే భావన భేద బుద్ధి కంప్లీట్గా పోయిన తర్వాత వన్నస్ విత్ ట్రూత్, ఆ ట్రూత్ తోటి నీకు వన్నస్ వచ్చాక అప్పుడు గురువుతో ఉన్న సూక్ష్మ సంబంధం తెగిపోతుంది, కానీ అప్పటి వరకు సూక్ష్మ సంబంధం నీకు తెగదు. ఇది చట్టం, అది కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి గురువుకి కోపం ఏంటి, ఎప్పుడు కోపం నటిస్తూ ఉంటాడు గురువు, గురువు ఎప్పుడైనా కోపం నటిస్తూ ఉంటాడు. అది ఉండి అక్కడ కోపం ఉందని కాదు, భక్తుల కోసం నటిస్తాడు. అయితే గురువు యొక్క కోపం కూడా మనకి దయ, అది మన అనుగ్రహం అనుకున్న వాళ్ళు ధన్యులు. ఒకవేళ అలా కాదని అనుకున్నా మిమ్మల్ని విడిచిపెట్టడు, ఒకవేళ అది కోపమే అనుగ్రహం కాదని మీరు అనుకున్న గురువు విడిచిపెట్టడు, అది పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. ఏంటది పులి అనుగ్రహం కాదని మీరు అనుకున్న గురువు విడిచిపెట్టడు, అది పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. ఏంటది పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. ఇక్కడ ఏమంటున్నాడు, ఇతర భావాలన్నీ పోయి మనిషి తన నిజస్థితిలో ఉంటాడు. ఎవరి థాట్ ఇస్ సారఫుల్. మీకు నిద్రట్లో ఎక్కడన్నా మీకు దుఃఖం ఉందా? దుఃఖం లేదు. మీకు తలంపు వస్తే దుఃఖం ప్రారంభమవుతుంది. మీకు ఎవరికైనా దుఃఖం ఉంది ఎక్కడ? ఎవరు మాట్లాడటం, అందరికీ దుఃఖం ఉంది, ఎవరు మాట్లాడటంటే దుఃఖం ఉంది. మీకు దుఃఖం ఉంది, అది ఏ రూపంలో ఉంది? మీకు దుఃఖం ఏ రూపం? తలంపు రూపంలో ఉంది. ఏ రూపంలో ఉంది? తలంపు రూపంలో ఉంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు చేసిన సిద్ధాంతం ప్రకారం నామాన్ని శ్రద్ధగా చేసుకుంటే ఆ తలంపులను, ఈ నామం ఏం చేస్తుందంటే తలంపులు తరిమేస్తుంది. కృష్ణనామం, రామనామం, ఏదోటి అవి ఆ తలంపులు తరిమేస్తాయి, ఆ తలంపుల్ని తరిమేస్తాయి. మీరు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తలంపులు దేహాన్ని ఇస్తాయి, అది సంతోషం కూడా తలంపి. సంతోషం కూడా మీకు ఎప్పుడైనా సంతోషం వస్తే నిజం అనుకోకండి. కొంతమంది పొంగిపోతున్నారు, ఏముంది పొంగిపోవడానికి మీకు? ఇక్కడ కొంతమంది పట్టుకోలేకపోతున్నాం, కొంతమంది నిజంగా పొంగిపోతున్నారు. ఏముంది అమాయకులు అన్నమాట అలా పొంగిపోయేవాళ్ళు, ఏముందని పొంగిపోవడానికి? ఏమి చూసి పొంగిపోతున్నారు? మీకు సంతోషం కూడా తలంపే, సంతోషం కూడా తలంపే, దుఃఖం కూడా తలంపే. ఆ తలంపులు ఈ నామం ఎందుకంటే మీరు నామం శ్రద్ధగా చేసుకోగా చేస్తాను ఈ తలంపులు పోతాయి. ఇప్పుడు మన ఆ దోమల గదిలోకి వచ్చి దోమలు అది ఎలిగించుకోగానే ఏంటది, అది ఏదో వేస్తారు దోమలు, అది ఎలిగించుకోగానే దోమలు ఎలా పారిపోతున్నాయో అలాగే ఆ నామాన పట్టుకుని దాన్ని జపిస్తా అంటే ఆ దోమ చెడ్డ తలంపులు దోమలే, మంచి తలంపులు దోమలే, ఆ తలంపులు పోతాయి మీకు. అప్పుడు ఏంటి, ఈ నామం నిజస్థితిలోకి తీసుకెళ్ళటానికి సహకరిస్తుంది. శాస్త్రాన్ని మనం నమ్మాలి ముందు, లేకపోతే సాధన చేయలేము. మారీచిన హనుమంతుడు, ఆ రావణాసుడు, ఈ మారీచిని వచ్చి బంగారపు లేడి వేషం వేసి సీతను ఆకర్షించు, సీత ఏమో ఆ లేడి నాకు కావాలి అని రాముడిని అడుగుతుంది. అప్పుడు రాముడు ఆ లేడి కోసం వస్తాడు, అప్పుడు నేను సీతను పట్టిపోతానని ప్లాన్ బాగుంది అని చెప్తాడు. ఎవరితోటి? మారీచుడితో. మారీచుడు అంటాడు, రాముడు జబ్బి ఇదివరకు తిన్నాను నేను. రాముడు మానవ మాతృడి దెబ్బ కాదు, భగవంతుడు కొట్టినట్టు ఉంటుంది. ఈసారి విశ్వామిత్రి యజ్ఞం పాడు చేయడానికి వెళ్ళాను నేను, కానీ అదృష్టం బాగుంది, నన్ను చంపలేదు. రాముడు ఇలా ఇసిరేసాడు, ఇసిరేస్తే ఎంత దూరంలో పడ్డాను నాకే తెలియదు, ఉరికిలా అన్నాడంతే. కానీ అదృష్టం బాగలేదు, నా అదృష్టం బాగుంది, నేను బతికి బయటపడ్డాను, చంపలేదు నన్ను రాముడు. ఇప్పుడు రాముడు అంటే ఏదో సామాన్యుడు అనుకుంటున్నాను బో. ఆ శూర్పణఖ చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావు? అంటే శూర్పణఖే కదండి అది, అంటే రావణాసుడు చెల్లెలు దాన్ని చెప్పిన, అది చంద్రపంలో చేసింది అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేది? ఆ శూర్పణక చేసిన చింగర పనులు నీకు చెప్పడం మానే శూర్పణక. నా ముక్కు చెవులు కోసేసారని చెబుతుంది, ఒక సైడ్ చెబుతుంది, రెండో సైడ్ చెప్పటం లేదు. నువ్వేమో ఆ శూర్పణక మాటలు పుచ్చుకుని నువ్వు ఇక్కడ సిద్ధమయ్యా. ఒక వాక్యం అంటాడు అందే, నువ్వు సీతను పట్టిపోతాను అంటున్నావు. సీతను పట్టుకెళ్తున్నావా, చావును పట్టుకెళ్తున్నావా? అది శాస్త్రం. మనం శాస్త్రంలో భగవద్గీతలో చెప్పిన ప్రతి వాక్యం నిజం, కానీ ఇక్కడ ఉద్రేకం రావణాసుని మారీచుడు చెప్పిన ఈ ఉద్రేకం నమ్మనవటాలు దావాట్యం. మనం కూడా అంతే, భగవద్గీతలో చెప్పిన మాటలన్నీ మనకు ఆముదం కింద ఉంటాయి. ఇంకేత మన బుద్ధి పాడైపోయింది రావణాసుడి బుద్ధిలో. నువ్వు సీతను పట్టుకెళ్ళిపోతాను అంటున్నావు, నువ్వు నాకేం భయం లేదు, నీ చేతిలో చచ్చిపోయేవదు, భగవంతుడి చేతిలో చచ్చిపోవడం మంచిదే, నేను చచ్చిపోతాను నాకేం బాగలేదు నేను అంటున్నాను. కానీ నీ క్షేమం కోరాలి కదా, నేను నీ క్షేమం కోరాలి. నీ క్షేమం కోరేవాళ్ళు నీ సంస్థానంలో ఎవరో లేరా? నీ క్షేమం కోరేవాళ్ళు నీ సంస్థానంలో ఎవరో లేరా? అంచేత నువ్వు నేను ఎలాగైనా చేస్తాను, ఎవడి చేతిలోనే, రాముడి చేతిలోనే. కానీ నువ్వు సీతను పట్టిపోవచ్చు, నువ్వు మాయ చేసి నువ్వు పట్టుకెళ్ళి సీతను కాదు పట్టుకెళ్ళేది, చావును పట్టుకెళ్తున్నావు. అది శాస్త్రం. అదేంటది శాస్త్రం? అప్పుడు రావణాసుడు నమ్ముతాడు ఆ మాట? ఎవరు చెప్పిన మాట? మారీచుడు చెప్పిన మాట నమ్ము. అలాగే మనం భగవద్గీతలో మాటలు నమ్మం, మన ఎమోషన్ గురైనప్పుడు నమ్మం. చాణిక్యుడు అన్నాడు, భక్తి భక్తి కోసం జ్ఞానం కోసమే కాదు, రాగదేశాలు లేని వాడే పరిపాలన బాగా చేస్తాడని. భక్తి మాట వదిలేయండి, జ్ఞానం మాట వదిలేయండి. చాణిక్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు, ఈ రాగద్వేషాలు లేనివాడే ఆడి పరిపాలన చేస్తేనే బాగుంటుంది. ప్రతి తలంపుకి లొంగిపోయేవాడు పరిపాలన చేయలేడు, ప్రతి తలంపుకి లొంగిపోయిన వాడు పరిపాలన చేయలేడు. ముఖస్థితి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ రావణ నువ్వు బాగుపడతా అని చెప్పే మాటలు ఎవరు ఉంటారు? నువ్వు రాజువుకు అధికారంలో ఉన్నావు, అధికారంలో ఉన్న వాళ్ళందరికీ ముఖస్థితి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ నువ్వు బాగుపడే మాటలు ఏం చెప్పరు. అంటే నీ లంకలో నీ క్షేమం కోరేవాడు ఎవడు లేడా? ఎవడంటాడు? మారీచుడు అంటాడు. లక్ష్మణుడు చాలా కోపంగా వెళ్తాడు, సుగ్రీవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడని. సుగ్రీవుడు చేసిన వర్షాకాలం వెళ్ళి వెంటనే సీత అన్వేషణ చేద్దామన్నాడు సుగ్రీవుడు, అన్వేషణ అది మర్చిపోయాడు. అంటే భోగ ప్రవృత్తిలో ఉండి సుగ్రీవుడు మర్చిపోయాడు. లక్ష్మణుడు చాలా ఉద్రేకంగా వెళతాడు. అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఈ మనిషి ఎలా మాట్లాడతాడో ఆ బ్రెయిన్ యొక్క, అంటే ఆ కామక్రోధాలు నిగ్రహించుకోవడం ఎంత కష్టం ఇక్కడ చెబుతూ వాల్మీకి. ఓ సుగ్రీవ, వాల్మీకిని వాళ్ళని ఏ ద్వారం ఏ గేట్లోంచి బయటికి పంపేశాం? ఆ గేటు ముయ్యలేదు, నిన్ను కూడా ఆ గేట్లోంచి బయటకు పంపేస్తాడు. అంటే కోపం వచ్చినప్పుడు బుద్ధిమంతుడు కూడా ఎలా కంట్రోల్ తప్పుతాడు అని. వాళ్ళని ఏ గేట్ ద్వారా పంపేశాం, ఆ గేట్ ఇంకా ముయ్యలేదు, తెరిచే ఉంచాం, ఆ గేట్లోంచి నిన్ను కూడా పంపేస్తాం. ఎవరిని సుప్రీముని ఆన్ చేస్తాం, సమస్ఫూర్తి తెలుసు, ఎర్ర మనిషి మీరు మనుషులు, మేము కూతురం, మీరు మనుషులే పొరపాటు చేస్తారంటే కూతురు పొరపాటు చేయటంలో ఆశ్చర్యం ఉంది. మీరు మనుషులు, మేము కూతురం, మనుషులే పొరపాటు చేస్తారంటే కూతురు పొరపాటు చేయటంలో ఆశ్చర్యం ఉంది. అయితే రాముడి మీద కృతజ్ఞత లేకపోలేదు ఎవరికి, సుగ్రీవుడికి. వాడు భోగ ప్రవృత్తిలో ఉండటం వల్ల రామునికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు, కానీ సుగ్రీవుడికి ఆ వాగ్దానం జ్ఞాపకం చేస్తే సరిపోతుంది. లక్ష్మణ, ఎంత ఉద్రేకం పడక్కర్లేదు, అది లగ్జరీ. ఇంత ఎమోషన్ గురివాక్కర్లేదు, ఊరికే జ్ఞాపకం చేస్తే సరిపోతుంది. వాళ్ళని ఎక్కడికి పంపేస్తాం, నిన్ను ఎక్కడికి పంపేస్తాం, అంత ఎమోషన్ గురివక్కర్లేదు లక్ష్మణ. ఎర్రీ జీవమన్ సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది ఇక్కడ. అంటే మీరు ఏదో ఒక, అంటే దూడను ఏదైనా కట్టిరాడు కట్టేస్తే ఆ దూడ కట్టిరాడుకి అలా బంధం పడిపోయి ఎలా ఉంటుందో, అలాగే మీరు ఏదో నామాన్ని మీరు అలా స్మరిస్తా, అంటే రూపం కంటే నామం గొప్పది. మీరు ఏదో నామాన్ని నెమ్మదిగా అలా స్మరించుకుంటే మీకు అనుకూలమైన తలంపులు, ప్రతికూలమైన తలంపులు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని తలంపులు వస్తే మీరు సంతోషపడుతున్నారు, కొన్ని తలంపులు వస్తే రావద్దు అంటున్నారు, కొన్ని తలంపులు వస్తే రమ్మంటున్నారు, కొన్ని తలంపులు వస్తే వద్దు అంటున్నారు. మీకు తెలుస్తాను కదా లోపల. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, మీకు సంతోషం కలిగించే తలంపులు వస్తే రండి అంటున్నారు, మీకు దుఃఖం కలిగించే తలంపులు వస్తే ఏమంటున్నారు, మళ్ళీ వద్దు అంటున్నారు. కానీ మీకు సంతోషం కలిగించే తలంపులు కూడా భవిష్యత్తులో మీకు దుఃఖాన్ని తీసుకొస్తాయని తెలియపోవటం అట్లు రమ్మంటున్నారు. ఎవ్రీ థాట్ ఈజ్ సారఫుల్. మీకు సంతోషించే, మీరు సంతోషం మీరు ఇంటికి పరిశీలన చేసుకోండి, మన సైన్సే, ఫిక్షన్ కాదు మనది. మీకు సంతోషించే తలంపు ఇప్పుడు సంతోషం కలగజేస్తుంది, కాల పరిణామంలో ఆ దుఃఖం కింద మారిపోతుంది, అది దుఃఖం. మీకు బయట నుంచి, అంటే మీకు సంతోషం గురించే తలంపులు వచ్చినా లేకపోతే దుఃఖం కలగజేసే తలంపులు వచ్చినా, ఎవరి థాట్ ఈజ్ సారఫుల్. మీకు సంతోషం, తీసుకొచ్చే తలంపు కూడా దుఃఖమే. అయితే దుఃఖం అనే సంగతి మీకు తెలియటం లేదు, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీకు దుఃఖం అనే సంగతి తెలియటం లేదు, ప్రతి తలంపు కూడా దుఃఖమే. ప్రస్తుతం సంతోషం కలగజేసే తలంపులు కూడా దుఃఖమే. ఇంకా పరిణామంలో, ఇది ఎందుకు మారిపోతుంది, ఈ సంతోషం దుఃఖముగా మారిపోవు పరిణామం. ప్రకృతిలోంచి మీరు ఏ ప్రెజర్ తీసుకున్నా మీ పెయిన్ కింద మారిపోతుంది. దేహంలోంచి, మనస్సులోంచి, లోకం, దేహము మనకు బయట ఎక్షనల్గానే ఉంది, మన మనస్సు మనకు ఎక్షనల్గా ఉంది, లోకం ఎక్షనల్గా ఉంది, దేవతలు కూడా ఎక్షనల్గా ఉన్నారు, మీకు అన్నీ మీకు బయట ఉన్న గొడవలే. ఇందులో ఏ రకంగా మీరు ప్రెజర్ తీసుకున్నా ఏదో రోజున పరిణామంలో పెయిన్ కింద మారిపోతుంది. ఎవరి థాట్ ఈజ్ సారఫుల్. ఎవరి థాట్ ఈజ్ సారఫుల్. ప్రతి తలంపు మిమ్మల్ని ప్రస్తుతం మీకు సంతోషం కలగజేసిన పరిణామంలో మీకు అది ఎలా దుఃఖంగా మారిపోతుంది. అది నువ్వు చేసే జపం కానీ, నువ్వు చేసే ధ్యానం కానీ, నువ్వు ప్రయత్నపూర్వకంగా, అంటే ఎఫర్ట్ చేస్తున్నావు, జపం చేస్తున్నావు అంటే అక్కడ సాధన చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు అంటే అక్కడ ఏం చేస్తున్నావు, సాధన చేస్తున్నావు. ప్రయత్నపూర్వకంగా మనస్సు అంటే నువ్వు మనస్సు ఏ విషయాల మీద బంధింపబడి ఉందో నీకు ఏ విషయాల చుట్టూ నీ మనస్సు తిరుగుతోందో, ఏ రాగద్వేషాల చుట్టూ నీ మనస్సు తిరుగుతోందో, అందులోంచి బయట ఆ వలయంలోంచి మనసును బయటకు తీసుకురావడానికి, ఆ వలయంలోంచి అంటే మీ తలంపు ఇష్టమైన మీ రాగద్వేషాల్లోంచి మీ మనస్సును విడుదల చేయడానికి ఈ జపము ధ్యానము మీకు ఉపయోగపడతాయి. అందుకే జపధ్యానములని, అందుకే జపధ్యానములు. జపం ఎందుకు చెయ్యాలి? జపము కల్పితమే, ధ్యానము కల్పితమే, మీకు వచ్చి తలంపులు కల్పితాలే, మీకు వచ్చి తలంపులు కూడా కల్పితాలే. ఈ ఆ వచ్చే తలంపుల్ని, మీకు వచ్చే తలంపుల్లోంచి, మీకున్న రాగద్వేషాల్లోంచి మిమ్మల్ని జపధ్యానాలు మీకు మమ్మల్ని మీకున్న రాగద్వేషాల్లోంచి విడుదల చేసి నిజం వైపుకి, మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది పారమార్థిక నిజం, వ్యవహారిక నిజం కాదు, ఆ నిజం వైపుకి దారి చూపించి నిజంలో స్థిరపడేటట్టు చేయటానికి ఈ జపము, ఈ ధ్యానము, ఈ విచారణ. మీ హృదయంలో నిజం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది మనోదేహములతో సంబంధం లేదు. అదేంటిది? మనోదేహములతో సంబంధం లేదు. మీకు మనోదేహములతో సంబంధం ఉన్న విషయాలే తెలుస్తున్నాయి. మనోదేహములతో సంబంధం ఉన్న విషయాలు మీకే తెలిసినప్పుడు ఇంకా భగవద్గీతలో మీకు తెలియని విషయాలు కదా భగవద్గీతలో చెప్పటం. అంటే మీ ఇంద్రియాలకి మీ మనసుకి అందని విషయాలు కదా శాస్త్రం చెప్పేది. అయితే శాస్త్రం చెప్పేది ఒకటో రకంగా ఉంటే మీ బుద్ధి ఒక రకంగా చెప్పినప్పుడు మన బుద్ధిలో గొడవ తీసేసి శాస్త్రాన్ని శాస్త్రంలోనే మనం తీసుకోవాలి. అక్కడ విశ్వాసం ఉండాలి. అక్కడ ఏముండాలి? అది విశ్వాసం ఉండాలి. అక్కడ ఫెయిత్ అవసరం. స్థూల సంబంధం, తర్వాత ఏంటి? సూక్ష్మ సంబంధం. ఆ సూక్ష్మ సంబంధం తెగదు ఎప్పుడు వరకు? నీకు సమాధి స్థితి కలిగే వరకు. ఒకవేళ నువ్వు తెంపుకుందావన్నా తెగదు. అది ఏం చేద్దంటే నీకు కళ్ళకు కనపడదు, చెవుడికి వినపడదు ఆ సంబంధం. ఆ సంబంధం నీకు కళ్ళకు కనపడదు, చెవుడికి వినపడదు. అది భౌతికమైనది కాదు, అభౌతికమైనది. అంటే నువ్వు గొడ్డలు పెట్టి నరకలేవు. అది సమాధి స్థితి నీకు కలిగాక అప్పుడు గురువుతో ఉన్న సూక్ష్మ సంబంధం దాని అంశం అదే రాలిపోతుంది. దాని నశ్చితి ఇంకా లేదు కాబట్టి. నువ్వు ఈ జపధ్యానములు ఎందుకు చెప్పారంటే, ఇక్కడ రహస్యం చెబుతున్నారు భగవాన్. నువ్వు రూపంతో తాదాత్యం పొందుతున్నావు, పలానా శరీరం నాదనుకుంటున్నావు, పలానా పేరు నాదనుకుంటున్నావు, పలానా పేరు నాదనుకుంటున్నావు, పలానా శరీరం నాదనుకుంటున్నావు. దీన్ని బట్టి నేను ఈశ్వరుడి కంటే వేరనుకుంటున్నావు. నీ రూపబుద్ధిని బట్టి, నీ నామబుద్ధిని బట్టి చైతన్యాన్ని కంటే నేను భిన్నంగా ఉన్నాను అనుకుంటున్నావు. నీ రూపబుద్ధిలోంచి నేను నామబుద్ధిలోంచి విడుదల పొందితే చైతన్యము నువ్వు ఒకటే, అక్కడ ద్వైతం లేదని నీకు తెలుస్తుంది. నీ రూపబుద్ధిలోంచి, నీ నామబుద్ధిలోంచి నేను విడుదల చేయటానికి ఈ దేవతా బుద్ధి. ఇది రాముణ్ణి ఆరాధించండి, కృష్ణుని ఆరాధించండి అని చెప్పడానికి ఏంటంటే, ఆ రూపం నా రూపంలోంచి నన్ను విడుదల చేయడానికి, ఆ పేరు నా పేరులోంచి విడుదల చేయడానికి. నీకు నిజమేదో నీకు తెలియపోయినా నువ్వు ఆరాధించే దేవుడికి తెలుసు. నీకు నిజమేదో నీకు తెలియపోయినా నువ్వు ఆరాధించే దేవుడికి తెలుసు. ఆ నిజం దగ్గరకు తీసుకెళ్లే వరకు నిన్ను నిలిచిపెట్టాడు వాడే దేవతా పురుషుడు. మీరు అనుకున్నట్టు కొన్ని పనులు జరగమనుకోండి మీకు దుఃఖం వస్తుంది. మీరు అనుకున్న పనులు జరిగితే భగవంతుని సంకల్పం. మీరు అనుకున్న పనులు కొన్ని జరగమనుకున్నప్పుడు అప్పుడు ఏంటది? అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. అనుకున్న పనులు జరగకపోవచ్చు, అప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంటే అక్కడ ఏంటి అంటే, భగవంతుని సంకల్పాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు. కారణం చెప్పండి మీరు. ఆయనకంటే వేరుగా ఉన్నాం అనుకోవటం వల్ల ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఆయనకంటే మనం వేరుగా ఉన్నాం అని చెప్పాం. ఆయన తెలిసే వరకు, ఆయన ఎవరో మనకు తెలిసే వరకు మనకు వేరు బుద్ధి పోదు. ఈ వేరు బుద్ధి ఉన్నంతకాలం అశాంతి వెంటాడుతుంది, ఈ వేరు బుద్ధి ఉన్నంతకాలం అశాంతి వెంటాడుతుంది. అది మన రూపు బుద్ధి నామబుద్ధి పోయిన తర్వాత ఆయన మనం ఊటైన సంగతి తెలుస్తుంది. ఆయన అప్పుడు నీకు దుఃఖానికి అవకాశం లేదు. ఆయన ఇష్టమే నీ ఇష్టం, ఆయన సంకల్పం నీ సంకల్పం. నీకు ప్రత్యేకమైన ఇష్టం, నీకు ప్రత్యేక ఆయన కాదని నీకు ప్రత్యేకమైన ఇష్టం, ప్రత్యేకమైన సంకల్పం ఉంటే నీకు దుఃఖం వస్తుంది, కానీ లేకపోతే నీకు దుఃఖం రావాల్సిన పని లేదు. సారో ఇది ఓన్లీ అనుభవం అంటాడు. నీకు అక్కర్లేని తలాంపు వస్తే దుఃఖం, నీకు అక్కర్లేని తలాంపులు వస్తా అంటే దుఃఖం ఉండదు. నీకు అక్కర్లేని తలాంపు ఏదైనా వస్తా అంటే ఆ తలాంపు అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి అది వస్తే దుఃఖం వస్తుంది. ఈ ఇష్టాలు ఎక్కడ, ఈ ఇష్టాలు ఎక్కడ ఉన్నాయి మనసులో ఉన్నాయి, ఇష్టాలు ఎక్కడ ఇష్టమున్నాయి, ఈ దుమ్మంత ఎక్కడ ఉంది మనసులో ఉంది. నువ్వు ఈ జపం చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా ఈ మనస్సు యొక్క పరిధిని దాటి వెళ్ళిపోతావు, ఈ మనస్సు యొక్క పరిధిని దాటి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు రాగద్వేషాలు ఏమి చేసేది ఏమి లేదు. నేను శరీరం ఉంటే రోగం వస్తుంది, శరీరం ఉంటే రోగం వస్తుంది. ఆ శరీరం లేనాడుకు రోగం ఏంటి? అలా మనస్సు ఉంటే రాగద్వేషాలు వస్తాయి. అసలు మనస్సు లేని స్థితి పొందిన వాడికి ఇంకా రాగద్వేషాలు ఎక్కడ వస్తాయి? శరీరం ఉన్నవాడికి రోగం, శరీరం లేని వాడికి ఎవరికి రోగం రాదు. అలాగే నీకు మనస్సు అంటూ ఉంటే అక్కడ రాగద్వేషాలు వస్తాయి. మనస్సు లేని స్థితి నువ్వు పొందినప్పుడు ఇంకా రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? కాపురం ఉంటాను, అక్కడ ఏముంది? ఏమి లేదు. ఎక్కడైతే మకం వేస్తున్నాయి, చిరిగిపోతే ఏముందో, మనస్సు చిరిగిపోతే ఏమి లేదు. ఇప్పుడు మీ జపమైనా ధ్యానమైనా మనసు తిరిగిపోవటానికి, అయితే ఇందులో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పుస్తకంలో మాట కాదు. డే టు డే లైఫ్లో మన ఇంద్రియాలని మన మనస్సుని ఎలా ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం దేహబుద్ధి తగ్గటానికి ఉపయోగించుకోవాలి. దేహబుద్ధి తగ్గటానికి వాటిని మ్యాక్సిమం ఉపయోగించుకుంటే మీకు ఆ జన్మలోనే ఇంకా శరీరం మారక్కర్లేదు, ఈ శరీరం ఉండగా మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. అర్జున్ అటువంటి బ్రాహ్మణ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేయండి. మీరు హనుమంతుడి జీవితం చూస్తుంటే ఎక్కడ సెల్ఫిష్ వర్క్ కనపడదు, అంతా సెల్ఫ్లెస్ వర్క్. ఇప్పుడు కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే, నీకు శరీరం ఉంది, శరీరం ఉంది కాబట్టి సంసారం ఉంది. నీ శరీర యాత్ర నడవటానికి, నీ సంసార యాత్ర నడవటానికి కొంత టైం ఉపయోగించుకో. యాత్ర నడవాలి కదా, యాత్ర నడవాలి కదా, శరీర యాత్ర నీ సంసార యాత్రను. ఆ శరీరం నడవటానికి, ఆ సంసారం నడవటానికి కొంత టైం దానికి ఉపయోగించుకో. నువ్వు దానికి కొంత టైము కేటాయించుకో, లేకపోతే శరీర యాత్ర నడవదు, సంసార యాత్ర నడవదు కదా. మిగతా టైం అంతా కూడా కొంత భగవంతుడికి కేటాయించి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే అక్కడ నువ్వు చేసే సెల్ఫ్లెస్ వర్క్ కూడా, ఇప్పుడు మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, వాళ్ళకి మీ పట్ల కృతజ్ఞత లేదనుకోండి, అనుకోండి మాట వచ్చి నీకేమి నష్టం లేదు, భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. చాలామంది ఏమంటారంటే, జనమే అండాలకి చాలా ఉపకారం చేశారు, అంతా మర్చిపోతే మీకు నష్టం ఏంటి? ఆయన చేస్తున్నట్టు భగవంతుడి జ్ఞాపకం ఉండదు. ఇది మర్చి, ఇది కాదు కదా మీకు మోక్షం వచ్చేది, ఈ జీవుడి కాదు కదా మీకు మోక్షం వచ్చేది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు సమాజానికి ఏదైనా ఉపయోగపడ్డారనుకోండి, సమాజానికి ఉపయోగపడినప్పుడు మీరు ఎవరికైతే ఉపయోగపడ్డారో వాళ్ళందరూ మర్చిపోయారనుకోండి, నీకేమి నష్టం లేదు. కానీ ఆ సెల్ఫ్లెస్ వర్క్, మీరు చేసిన సెల్ఫ్లెస్ వర్క్ భగవంతుడి దయకి మిమ్మల్ని పాత్రలు చేస్తుంది, ఏమండి భగవంతుడి దయకి మీరు పరిశుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు. ఏమండి భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద కురుస్తుంది. వాళ్ళు మర్చిపోతే మీకెందుకు? వాళ్ళు మర్చిపోవడం వల్ల మీకేమి నష్టం లేదు. వాళ్ళ గ్రాటిట్యూడ్ లేకపోవటం వల్ల మీకేమి నష్టం లేదు. కానీ అక్కడ మీరు లోకం గుర్తించిందా లేదా అన్నది ముఖ్యం కాదు. తర్వాత ఇంకోటి, అందరికీ ఉన్న చెడ్డ ఏంటంటే గుర్తింపులు ఒకటి. ఇంట్లో వాళ్ళు గుర్తింపులు కోరుకుంటున్నారు. అందరికీ ఉన్న చెడ్డ ఏంటంటే ఏం కావాలి? రికగ్నిషన్ కావాలి. నేను ఈ మధ్యన ఒక ఉద్యోగం చేశాను, పెద్ద ఉద్యోగం చేశాను. ఆయన మన మంచైనా మనిషి మంచైనా ఇస్త్రీ మడతలాంటేనా చాలా పెద్ద చీఫ్ ఇంజనీర్ ఆ లెవెల్లో చేశారు. కానీ ఇంకా 5-6 ఏళ్ళకైనా రిటైర్ అవుతారనగా, అప్పుడు ఆ రోజుల్లో విఆర్ఎస్ లేదు, మానేసి రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకో 5 ఏళ్ళకి రిటైర్ అవుతారనగా ఎంతో కొంత పెన్షన్ వచ్చింది, మిగతా పెన్షన్ వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఆయన్ని అడిగాను, ఏమంటే మీరు చాలా కష్టపడి పనిచేసే స్వభావం ఉంది మీకు, మీకు గవర్నమెంట్ డబ్బు కూడా అక్కర్లేదు, మీకు ప్రభుత్వం డబ్బు అక్కర్లేదు, మీరు ఎందుకు ఉద్యోగం మానేశారు? మానేసి 20 ఏళ్ళైందండి. మీరు ఎందుకు ఉద్యోగం మానేశారంటే ఆయన ఒకటే అన్నారు, నేను కష్టపడి చేసే ఉండండి నేను, కానీ గుర్తింపు లేదు అందుకు మానేశాను. చాలా మంచిగా సడన్గా వేశారు ఈ మాట, నేను కష్టపడి పని చేసే ఉండండి కానీ ఎవడు నా పై ఆఫీసర్లు ఇంత కష్టపడి పని చేస్తున్నారని రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు. ఇప్పుడు ఎవరు డన్ ఎవరు డ్యూటీ అనేవారు, ఓ గుర్తింపు లేదు, ఓ రికగ్నిషన్ లేదు, ఇంకా అటువంటి ఉద్యోగం చేయడం ఎందుకని మానేశారన్నారు. అది మనస్సు యొక్క లక్షణం. మనస్సు సర్వైవల్ అవ్వడానికి అది ఒకటి కావాలి. ఏది? మిమ్మల్ని మీరు చంపుకోరు కదా, అది కాదు, మిమ్మల్ని మీరు చంపుకుంటారా? చంపుకోరు. మనస్సుకి జీవించడానికి అది మనస్సుకి ఫుడ్. అది ఏది? ఇతరుల చేత మనం గుర్తింపబడటం అనేది ఏంటది? మనసుకి ఇతరుల చేత మనం గుర్తింపబడటం అనేది మనస్సుకి ఫుడ్. మనసుకి ఫుడ్ అంటే అది కోరుకుంటుంది. గుర్తింపులు కూడా ఈగో మైండ్ని పెంచుతుంది. ఏం పెంచుతుంది ఈగో మైండ్ని అంటే నీకు దేహబుద్ధి పెంచేస్తుంది. గుర్తింపులు కూడా నీ గుర్తింపులు అక్కడక్కర్లేదు అనుకో, డ్యూటీ భగవంతుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అంతే, గుర్తింపులు అక్కర్లేదు అనుకో. అంటే మన ఇంద్రియాలని మన మనస్సుని భగవంతుడు చెప్పిన ప్రకారం వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం మనకు స్లోగా ఆ జీవితం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. మనం ఆ స్లోగా జీవిత విధానంలో ఆ దైనందిన జీవితంలో ఆ విధానంలో దేహబుద్ధి పడిపోతుంది, దైవబుద్ధి కలుగుతుంది. ఏం పోతుంది? ఇప్పుడు నేను అంటున్నారు కదా, ఆ ఇండివిజువల్ అయిపోతుంది, యూనివర్సల్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అంటున్నారు కదా, ఈ నేను పోతుంది, ఈ దేహగతమైన నేను పోతుంది. దాని అంతా గుర్తింపుడు ఎప్పుడైతే అక్కర్లేదా మీకు, ఆ దేహగతమైన నేను పోతుంది, ఇండివిజువల్ అయిపోతుంది. మీరు అప్పుడు యూనివర్సల్ అవుతారు. లోపల మీకున్న వస్తువు అది యూనివర్సల్, మీకున్న సద్వస్తువు అది యూనివర్సల్. అంతటా ఉన్న వస్తువు, అంతటా వ్యాపించిన వస్తువుకి వెళ్ళటం లేదు, రావటం లేదు. అంతటా వ్యాపించిన వస్తువుకి వెళ్ళటం లేదు, రావటం లేదు. మీరు ఇండివిజువల్ అయి పోయిన వెంటనే, ఈ దేహగతమైన నేను మనోగతమైన నేను పోయిన వెంటనే మీరు యూనివర్సల్ అవుతారు. ఏమవుతారు? యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ అవుతారు. అప్పుడు మీకు వెళ్ళటం లేదు, రావటం లేదు. అప్పటి వరకు మీకు పునర్జన్మలు తప్పు. గోయింగ్ లేదు, కమింగ్ లేదు అనే స్టేట్ మీకు వచ్చే వరకు మీకు పునర్జన్మలు తప్పు. ఎప్పుడైతే మీరు యూనివర్సల్ అయ్యారు, ఆ సద్వస్తువు అంతటా వ్యాపించి ఎలా ఉందో అలా మీరు అంతటా ఎలాగైతే ఆ సద్వస్తువుతో మీకు వన్నెస్ వచ్చినప్పుడు అంతటా ఉన్నావు అనేటువంటి అనుభవం మీకు కలుగుతుంది. అప్పుడు చావు పుట్టుకలతో సంబంధం లేదు మీకు. గోయింగ్ లేదు, కమింగ్ లేదు, వెళ్ళేవాడు లేడు, వచ్చేవాడు లేడు. వచ్చేవాడు ఉంటే వెళ్ళేవాడు ఉంటాడు, వెళ్ళేవాడు ఉంటే వచ్చేవాడు ఉంటాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడుతూ ఉంటాడు. అక్కడ ద్వైత భావం లేని అద్వైత అనుభవాన్ని మిమ్మల్ని తీసుకురావటం అద్వైత అనుభవం మీకు తీసుకురావటం ఒకే శాస్త్రం యొక్క ప్రయోజనం. లేకపోతే శాస్త్రం ఎందుకు? మీకు ఏదైతే ఎప్పుడు ఉందో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికే శాస్త్రం ప్రయత్నం చేస్తుంది. అది మీకు తెలియదు కాబట్టి శాస్త్రం చెబుతుంది. మీకు అర్థమవుతుంది? అయితే అది మీ అనుభవానికి విరుద్ధంగా ఉంది కాబట్టి శాస్త్రం అంటే మీకు మీలోన రాగద్వేషాలు శాస్త్రాన్ని అంగీకరించనవు. ఇంకా ప్యూరిటీ సరిపోదు, మీలో ఉన్న పవిత్రత సరిపోదు, ఏకాగ్రత సరిపోదు, ప్రవీణత సరిపోదు. ఈ సెల్ఫ్లెస్ వర్క్, ఎంతో కొంత సెల్ఫ్లెస్ వర్క్ చేయటం వల్ల భగవంతుని తెలుసుకోవడానికి మీ మైండ్ ప్రిపేర్ అవుతుంది. భగవంతుని తెలుసుకోవడానికి మీ మైండ్ స్లోగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అది అంచేది నువ్వు పలానా పేరు నాది, పలానా రూపం నాది అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ రెండు రాలిపోతే ఉన్నది బ్రహ్మమ. అయితే రెండు రాలిపోవడానికి అనుగుణంగా నువ్వు కృషి చేస్తున్నావా? పూజ గదిలో 10 నిమిషాలు కూర్చుంటే సరిపోతుందా? పలానా శరీరం నాది, పలానా పేరు నాదని అనుకుంటున్నావు కదా, అనుకుంటున్నావు కదా. ఏమండి ఆ రూపబుద్ధి నామబుద్ధి రెండు రాలిపోతే ఉన్న వస్తుంది, ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు తెలుసుకోవడం కాదు, అది ఎలా ఉందో అలా వ్యక్తం అవుతుంది. అప్పుడు నీకు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అయితే నీ మాటలో కానీ నీ ఆలోచనలో కానీ నీ చేతలో కానీ ఆ రెండు పెరగకుండా చూసుకోవాలి. ఏ రెండుని? రూపబుద్ధి, నామబుద్ధి. ఆ రెండు అలా స్లోగా రెండు పోతాయి. ఆ రెండు పోయేటప్పటికి ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అది నువ్వు కనిపెట్టడం కాదు, దానంతరం అది వ్యక్తం అవుతుంది. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? మన మనస్సుకి అందని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమి చెప్పాడు? అవి మన మనస్సుకి అందని విషయాలు చెబితే మనం మనస్సుతోడు చూసే అన్ని అబద్ధాలు అనుకుంటాం. మనం దేనితో చూస్తున్నాం? మనస్సుతో చూస్తున్నాం. వాడు ఏ స్థాయిలో చెప్పాడు? మనస్సు లేని స్థితిలో చెప్పాడు. మనం మనస్సుతోడు చూస్తాం అవి ఆ దిష్టు అని నో మైండ్ స్టేట్లో ఉండి ఆయన చెప్పాడు. మనం మనస్సుతోడు చూస్తున్నాం అంచేత మనం అనుకున్నది నిజం అనిపిస్తుంది, ఆయన చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. అంటే మన మైండ్ పొల్యూట్ అయిపోయింది. అదేంటిది? పొల్యూట్ అయిపోయింది. ఓ రావణాసురుడా, అవటానికి నువ్వు నాకు యజమానివే, నీ క్షేమం కోరేవాడు ఎవడు లంకలో లేడా? మాది అంటారు, నీ క్షేమం కోరేవాడు ఎవడు లంకలో లేడా? అలాగే మనం కూడా ఎవరికే, అసలు ఇంకోటి మనం ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయకపోవచ్చు, మనకు శక్తి ఉంటే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. అసలు కనీసం వాళ్ళు క్షేమం కోరుతున్నాం మనం. ఇది బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఎంతమందికైనా సహాయం చేయగలరు? చేయలేరు కదా. చేయగలిగిన చేస్తారో, చేయలేని చేయలేరు. అది కాదు, కనీసం తోటి మానవుడు యొక్క క్షేమం కోరుతున్నావా మనం? ఇప్పుడు మన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏదో మీకు కాలువ తవ్విస్తా ఉంటాడు, నుయ్యి తవ్విస్తా ఉంటాడు, రోడ్డు వేస్తానంటాడు, ఏదో అదంటాడు, ఇది అంటాడు, ఇక్కడ మట్టి అక్కడ పెడతా ఉంటాడు, అక్కడ మట్టి ఇక్కడ పెడతా ఉంటాడు, ఏదో ఏదో చెప్తా ఉంటారు. వస్తున్నారు కదా ఊళ్ళు. ఆ మంత్రుల మాటలు, ఎమ్మెల్యేల మాటలు విన్నప్పుడు నాకు అనిపిస్తే వాళ్ళు ఏం మనకు చేయక్కర్లేదు, మన క్షేమం కోరుతున్నారని. వాళ్ళు మనకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, అసలు మన క్షేమం కోరుతున్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాహ్యంగా మనకేం చేయకపోయినా వాళ్ళు నిజంగా మనం క్షేమం కోరతంటే ఆ తలంపుల యొక్క బలం, ఆ వైబ్రేషన్స్ యొక్క బలం కూడా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు బాహ్యంగా మనకి ఏం చేయక్కర్లేదు. మీరు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీరేమి చేయలేకపోయినా అయ్యో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మనసులో మీరు కొంత వాళ్ళ గురించి ఫీల్ అయినా వాళ్ళకి ఎంతో కొంత ఉపకారం జరుగుతుంది. మీ వైబ్రేషన్స్ వాళ్ళకి పనిచేస్తాయి. ఇల్లు కట్టి పెట్టడం, ఇల్లు కట్టిపోయి ఇందిరాగాంధీ ఇల్లు ఆయిల్ వదిలేయండి అని. అసలు మీరు వాడి క్షేమం, మీరు ఎవరికైతే ఇల్లు కట్టి పెట్టారో వాడి క్షేమం మీరు కోరుతున్నారా? లేదు. ఏదైనా ప్రయోజనం కోరి ఇల్లు కట్టి పెట్టారా మీరు? వాళ్ళు క్షేమం కోరి కనిపెట్టారా? అంటే జ్ఞానం అంటే మీరు చాలా కష్టం అని అనుకోకండి, మీకు వచ్చేస్తుంది. ఈ రెండాటిలోంచి బయటపడాలి. ఏ రెండుని? ఒకటి పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనుకుంటున్నాం కదా. అసలు ఆ రెండు బుద్ధులే, దేహ బుద్ధి నామ బుద్ధే చైతన్యానికంటే మనం భిన్నంగా ఉన్నామని అనిపింపజేస్తుంది ఆ బుద్ధి. మీకు అర్థమవుతుంది? అక్కడి నుంచే మనకు సఫరింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే మనకు సఫరింగ్ ప్రారంభమవుతుంది. నీకు ఏ రూపబుద్ధి నామబుద్ధి పోతే చెట్టు నుంచి కొబ్బరికాయ రాలిపోయినట్టు నీలోంచి రాలిపోతే ఏది? రూపబుద్ధి నామబుద్ధి జపమేలా తపమేలా. నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే మందులు, కానీ ఆరోగ్యం ఉంటే మందులేంటి? నీ రూపబుద్ధి లేని నీకు జపబుద్ధి, నామబుద్ధి లేని వాడికి ఇంకా జపమేలా తపమేలా రామా? ఆ జన్మత దోషం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి, త్యాగరాజు అంటాడు, జన్మత దోషం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి, ఆ సెపరేట్నెస్ భగవంతుడితో సెపరేట్నెస్ తెలియని వాళ్ళకి, వాడికి జపమేలా తపమేలా? అయితే మనకి సెపరేట్నెస్ ఉన్నాడు తెలుస్తుంది కదా. ఆ సెపరేట్నెస్ పోవాలంటే శ్రీకృష్ణ చైతన్యుడు శ్రీకృష్ణుడి కోసం ఎలా తపించాడో అలా అలా తప్పిస్తే మనకు పోతుందని చైతన్యుడు అవతారం వచ్చింది. అది గుర్తు. మీరు ఏ విషయంలో, మీకు ఏ విషయంలో దుఃఖం వస్తున్నప్పటికీ, ఏ సందర్భంలో అశాంతి వచ్చినప్పటికీ, ఏ కాంటెక్స్ట్లో మీకు అశాంతి దుఃఖం వస్తున్నప్పటికీ, ఇక్కడ జ్ఞానం లేదని అర్థం. భగవంతుడి సంకల్పాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారని అర్థం. భగవంతుడి సంకల్పం ఎందుకు అంగీకరించలేకపోతున్నామంటే ఆయన వేరు మన వేరు, నా వేరు బుద్ధి నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఆయన వేరు మనం వేరు అనుకోవటం వల్ల ఆయన సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, రిజెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏం ప్రారంభమవుతుంది? దుఃఖం ప్రారంభమవుతుంది. దుఃఖం అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా టీచింగ్ కూడా డాక్టర్ గారి దగ్గరికి వైద్యుడు ఎందుకెళ్తాడు? డాక్టర్ గారి దగ్గరికి వైద్యుడు ఎంత, మిగతా గొడవ సొల్లు మాటలు వదిలేండి. డాక్టర్ గారి దగ్గరికి వైద్యుడే, ఆడికి ఇన్ని డిగ్రీ ఉన్నా లేదా డాక్టర్ గారికి అక్కర్లేదు, పేషెంట్కి అక్కర్లేదు. ఆడికి డాక్టర్ గారికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, ఆయన ఇంగ్లాండ్లో చదువుకొచ్చారో అమెరికాలో చదివి పేషెంట్ గారు, పేషెంట్కి ఏం అవ్వాలి, పేషెంట్కి ఏం కావాలి, ఆడికి రోగం తగ్గాలి. పేషెంట్కి ఏం కావాలి, ఆడ ఆ డాక్టర్ గారు ఎక్కడ చదువుకొచ్చున్నారో పేషెంట్కి అక్కర్లేదు. పేషెంట్కి ఏం పోవాలి, రోగం పోవాలి. పేషెంట్కి ఏం పోవాలి, ఆ డాక్టర్ గారు ఏ దేశంలో చదువుకున్నారో పేషెంట్కి అక్కర్లేదు. పేషెంట్కి ఆ డాక్టర్ గారి పని ఏంటి, ఏ రోగంతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడో ఆ రోగాన్ని తగ్గించి పంపాలి. ఎవరు? డాక్టర్ గారు. మేము కూడా మేము చెప్పిన ప్రవచనాలు, మేము చెప్పిన ఈ ప్రసంగాలు మిమ్మల్ని దుఃఖంలోని స్థితికి తీసుకెళ్తేనే మా ప్రసంగాల యొక్క ప్రయోజనం. మేము ఎర్రబట్టలు కట్టుకున్నాం, తెల్లబట్టలు కట్టుకున్నాం మీకు అనవసరం. మేము ఈ తెల్లబట్టలు కట్టుకున్నామా, ఇక్కడ ఎర్రబట్టలు కట్టుకున్నామా, అది కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నా, కర్మ సన్యాసి, కర్మ ఫలత్యాగి సన్యాసి అని చెప్పాడు కృష్ణుడు. వాడు గృహస్థాశ్రమంలో ఉన్న కర్మ ఫలత్యాగి వాడు సన్యాసి అని చెప్పాడు. మీకు దుఃఖం లేని స్థితికి మేము తీసుకెళ్ళగలిగితే మేము సన్యాసంగా ఉన్నవాటి తెల్లబట్టలు కట్టుకున్న ఒకటి ఎర్రబట్టలు కట్టుకున్న ఒకటి మిమ్మల్ని దుఃఖ సారల ఎస్టేట్కి మిమ్మల్ని మేము తీసుకెళ్ళామనుకోండి ఏ బట్టనో ఒకటి. మేము ఎర్రబట్టలు కట్టుకుంటాం అనుకోండి మిమ్మల్ని సారోల ఎస్టేట్కి తీసుకెళ్దాం అనుకోండి ప్రయోజనం బట్ట వల్ల ప్రయోజనం ఉంది ప్రయోజనం ఏమి లేదు. అంటే మేము చెప్పి మాటలు ఆ మెసేజ్ మిమ్మల్ని దుఃఖ స్పర్శ లేని స్థితికి తీసుకెళ్ళడానికి సహకారం చెయ్యకపోతే ఈ ప్రవచనాలలో కూడా మీకు పెద్ద ప్రయోజనం ఏమి లేదు. అయితే అనేక కారణాల వల్ల దుఃఖం రావచ్చు. అంటే అనేక కారణాల వల్ల కూడా దుఃఖం రావచ్చు. ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా అక్కడ అజ్ఞానం ఉందని అర్థం. ఏ కారణం వల్ల అయినా రావచ్చు, అక్కడ ఏముందని అర్థం, అజ్ఞానం ఉందని అర్థం.
Krishna.
ఒక ఇంగ్లీష్ పోయిట్ ఒక ఇంగ్లీష్ కవి ఏమని చెప్పాడంటే, గురువుకు ఉండే లక్షణాలు, గురువుకు ఉండే లక్షణాలు రెండు లక్షణాలు ఉండాలన్నాడు. అతను ఆలోచించడం లోతుగా ఆలోచించాలి. ఎవరు? గురువు. చెప్పేది ఎప్పుడు తేలిగ్గా చెప్పాలని, అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలని. గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఆడు ఆలోచించే విషయాన్ని ఆలోచించేటప్పుడు లోతుగా ఆలోచించాలి, చెప్పేటప్పుడు ఇతరులకు అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు లోతుగా చెప్పకూడదు. అంటే ఆడు ఆలోచించడం లోతుగా చెప్పాలి, వాడు ఆలోచించిన విషయమే తేలిక మాటలతో చెప్పాలి ఇతరులకు చెప్పేటప్పుడు. ప్రవచనం చేసేటప్పుడు ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, తేలిగ్గా చెప్పాలి. కానీ వాడు ఆలోచించినప్పుడు అది తేలిగ్గా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి? లోతుగా ఆలోచించాలి. అది గురువు లక్షణం అని. గురువుకి రెండు లక్షణాలు ఉండాలని. ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, ఏమంటే మేము రోజు ఎలా జపాలు చేస్తూ ఉండాలి, ఇదే పని ఇంకో పని లేదా మాకని. అంటే జపాలు చేసుకోవడం, ధ్యానాలు చేసుకోవడం ఇదే పని, దీనికి ఏం ముగింపు ఏమి లేదు అని. జపాలు చేసుకోవడం, ధ్యానాలు చేసుకోవడం ఇంకా ముగింపు లేదు దీనికి, దీనికి ముగింపు ఏమి లేదా? జపాలు చేసుకోవడం, ధ్యానాలు చేసుకోవడం, తపస్సు చేసుకోవడం ఇదే పనా? దీనికి ముగింపు ఎక్కడం ఉందా లేదా? అంటే వీళ్ళంటే భగవాన్ అంటున్నారు, నువ్వు జపం ఎంతవరకు చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఈ గాలి విశ్వాసం విశ్వాసాలు ముక్కులో ఉన్న గాలి లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, అది నీ ప్రయత్నం అక్కడ లేకుండా జరుగుతుంది. ఇప్పుడు జపం నువ్వు ప్రయత్నంతో చేస్తున్నావు, ఈ విశ్వాసం విశ్వాసాలు ఎంత సహజంగా జరుగుతున్నాయో అంత సహజంగా నీకు ఆ జపం నామం అయ్యే నామం అంత సహజంగా జరిగే వరకు, నువ్వు అంత సహజంగా జరిగే వరకు చేస్తే సరిపోదు, సహజం అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? ప్రయత్నం పెట్టి చేస్తున్నావు, అది సహజం అవ్వాలి. ఎలాగా? విశ్వాసం విశ్వాసరా, రాత్రిగా నేను 1 గంటకు లేపారనుక ఎవరైనా నేను, అప్పుడు నీకు నారాయణ స్మరణ జరుగుతూ ఉండాలి. రాత్రి మీకు 1 గంటకు మెలకు వస్తున్నాను అనుకోండి, కొంతమంది నిలబట్టకపోతే కానీ కూర్చుంటారు, ఏదో జపం చేసుకుంటారు. నిద్ర పట్టకపోతే ఒక మందు ఒకటి ఉంది, మీరు ఒక పుస్తకం ఏదో పుస్తకం తీసుకుని అరగంట చదివితే నిద్ర వచ్చేస్తుంది. మీరు నిద్ర పట్టలేదు అనుకోండి, రాత్రి ఎప్పుడన్నా కొంచెం నిద్ర పట్టడం మానేది తగ్గిపోతాం అనుకోండి, మీరు అలా కూర్చుని ఇంటి పక్క గదిలో ఉన్నవాడికి ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా 10-20 నిమిషాలు 30 నిమిషాలు ఏదైనా గట్టిగా కాకుండా ఎలా మౌనంగా చదువుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అయితే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండి నిద్ర రాకపోతే అది వేరే విషయం, అది మళ్ళీ రోగం. అది గ్యాస్ ట్రబుల్ ఎక్కువనే నిద్ర రాదు, అది రోగం. అదేంటది? మామూలుగా మనసులో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల కనుక మీకు నిద్ర రాకపోతే, మీకు ఏదైనా 1 గంట 20 నిమిషాలు 10 నిమిషాలు చదువుకున్నా మీకు నిద్ర వచ్చేస్తుంది అధ్యయనం వల్ల. ఇప్పుడు మీరు ఎంతకాలం అది సహజమయ్యే వరకు నువ్వు చేస్తూ ఉండాలి, తనంతరదానికి అది సాగిపోతూ ఉండాలి. అంటే సహజం అవ్వాలి. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నామం చేసుకోవడానికి, అది సహజం అవ్వాలి. ఇప్పుడు నామం నువ్వు చేస్తున్నావు, ప్రయత్నపూర్వకంగా చేస్తున్నావు, ఎఫర్ట్తోడు చేస్తున్నావు, అది న్యాచురల్ అవ్వాలి, అది నార్మల్ అవ్వాలి. విశ్వాసం విశ్వాసాలు లాగా నీకు తెలియకుండా కూడా విశ్వాసం విశ్వాసాలు ఎలా జరుగుతున్నాయో అలాగే నామం కూడా నీకు నార్మల్ అవ్వాలి. అలాగే నీకు ఎంత సహజంగా నువ్వు జపం చేయగలుగుతున్నావో, ఎంత సహజంగా నువ్వు ధ్యానం చేయగలుగుతున్నావో, అప్పుడు సహజంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తం అవుతుంది, అదే సాక్షాత్కారం. లోపల ఒక వస్తువు సహజంగా ఉంది, అది ఉంది లోపల ఒక వస్తువు ఎలా ఉంది? సహజంగా ఉంది, నార్మల్గా ఉంది, న్యాచురల్గా ఉంది. అది ఎంత సహజంగా ఉందో లోపల ఉన్న వస్తువు నువ్వు అంత నార్మల్గా జపం చేయగలుగుతావంటే అది నీకు వ్యక్తం అవుతుంది. అదే ప్రయత్నం, నేను కష్టపడుతున్నాను అలా అనుకోకుండా ప్రయత్నపూర్వకం మొట్టమొదటి ఎర్లీ స్టేజ్లో అవసరం. ఎర్లీ స్టేజ్లో నువ్వు ప్రయత్నం చేయాలి. చాలా ఎఫర్ట్లెస్గా జరిగిపోతూ ఉండాలి. నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నామం జరిగిపోతూ ఉండాలి. అలా జరుగుతుంటే ఏమవుతుందంటే కొంతకాలానికి ఆ జపం నీకు సహజంగా జరుగుతుంటే సహజంగా ఉన్న సత్యవస్తువు ఒకటి ఉంది, అది నీకు వ్యక్తమవుతుంది. అది వ్యక్తమైన తర్వాత జపం చేసేవాడు అంటూ చెప్పి కనపడ్డాను. చెప్పెవరు? మీరు జపం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు జపం? శరీరం చేయదు, చైతన్యం చేయదు. చైతన్యానికి దానికంటే ద్వితీయం లేదు. ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తుంది. మన జపం ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తుంది. అప్పుడు జపం చేసి మనసుని జపి అంటారు. అంటే అది అక్కడ జపం చేసే వస్తువుని ఏమంటారు? జపి అంటారు. దాన్ని ఏమంటారు? ఏ వస్తువు అయితే జపం చేస్తుందో అది కరిగిపోయే వరకు చెయ్యాలి. అది జపి నీకు కనపడకుండా పోవాలి. మీరు ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఎవరైతే జపం చేసేవాడిని జపి అంటారు. ఆ జపి ఆ జపం ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తాను. శరీరం చేయదు, చైతన్యం చేయదు. చైతన్యం దానికంటే ద్వితీయం, భిన్నంగా ఏమి లేదు చేయటానికి. ఆ జపి అదృశ్యం అయ్యే వరకు ఎవరైతే నీ లోపల నుండి జపం చేస్తున్నారో దాన్ని జపి అంటారు. ఏమంటారు? ఆ జపి అదృశ్యం అది కనిపించకుండా పోయే వరకు నువ్వు జపం చేస్తే చాలు, నీ స్వరూపం అంటే సాక్షాత్కారం అవుతుంది నీకు. అప్పుడు ఏమవుతుంది నీకు? సాక్షాత్కారం అంటే నీకు తెలుసున్నా తెలియకపోయినా ఏ వస్తువు అయితే అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సాక్షాత్గా ఉందో, అన్ని కాలాల్లో ఏ వస్తువు అయితే సాక్షాత్గా ఉందో నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. ఈ జపి ఎప్పుడైతే అదృష్టమైందో అన్ని కాలాల్లో అన్న వస్తువుల్లో సాక్షాత్గా ఉన్న వస్తువే నీకు అది వ్యక్తమవుతుంది. దాన్ని సాక్షాత్కారం అంటారు. దాన్ని ఏమంటారు? సాక్షాత్కారం అంటారు. సాక్షాత్గా ఉన్న వస్తువు నీకు వ్యక్తమవటమే అంటే నీకు ఎరుకులోకి రావటమే సాక్షాత్కారం అంటారు. అయితే దాని స్వరూపం ఏంటి? ఆ లోపల సద్వస్తువు స్వరూపం ఏంటి? అది జ్ఞానము. ఏంటమ్మా జ్ఞానము? ఏంటంటే అది సత్తు చిత్తు ఆనందము. దానికి మూడు పేర్లతో డిఫైన్ చేస్తున్నారు. అది ఏంటి? ఎప్పుడు ఉండేది, అన్ని కాలాల్లో అన్న అవస్థల్లో ఉండేది. తర్వాత ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? మెలకులో ఉన్నావు, నిద్రట్లో లేవనుకుంటున్నావు. అది మెలకులో ఉంటుంది, నిద్రట్లో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది. ఇది సద్వస్తువు. ఇప్పుడు నువ్వు మెలకులో ఉన్నాను, నిద్రట్లో లేవనుకుంటున్నావు కదా. సద్వస్తువు నిద్రట్లో ఉంటుంది, మెలకులో ఉంటుంది, స్వప్నంలో కూడా ఉంటుంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే నీకు సద్వస్తువు అంటే దాని లక్షణాలు ఎలా చెప్పాడు? సత్యము, దాని జ్ఞానము, సత్యము జ్ఞానము ఆనందము, సత్యము జ్ఞానము ఆనందము. ఇక్కడ ఎన్ని మొక్కలతో చెబుతున్నారు? మూడు మొక్కలతో చెబుతున్నారు. ఇక్కడ ఏంటంటే మూడు మొక్కలు అక్కర్లేదు. జ్ఞానమే సత్యము, జ్ఞానమే ఆనందము. ఏమిటది? జ్ఞానమే సత్యము, జ్ఞానమే ఆనందము. కానీ మూడు ఎందుకు చెబుతున్నారు? సత్వ చిట్లు ఆనందము. సత్యము సద్వస్తువు, జ్ఞాన వస్తువు ఆనందం. అంటే సద్వస్తువే జ్ఞానం, సద్వస్తువే ఆనందం. ఇది ఎన్ని? ఇదే ఆనందము. ఇదే సద్వస్తువు వేరు, మళ్ళీ జ్ఞానం వేరు, ఆనందం వేరు కాదు. సద్వస్తువే జ్ఞానం, సద్వస్తువే ఆనందం. అంతేకాని మూడు వేరని కాదు. ఏదైతే ట్రూత్, అదే నాలెడ్జ్, అదే బ్యూటీ, అదే గుడ్నెస్, అదే బ్లిస్. బ్లిస్ అంటే మీకు మామూలుగా బయట కారణాలు వచ్చే మీకు అది దాన్ని ప్లెజర్ అంటారు. బ్లిస్ అంటారు. ఆనందం వేరు, సంతోషం వేరు. మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది కదా. మీరు డాబా కట్టుకున్నారు కదా. మరి డాబా కట్టుకున్నప్పుడు కొంచెం సంతోషం వస్తుంది కదా మీకు. డాబా కట్టుకున్నారు కదా మీరు, దానికి సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఎందుకు వస్తుంది మీకు? లోపల నుంచి రావటం లేదు. డాబా తీసుకొస్తాం, డాబా కట్టుకున్నాం. బయట ఉన్న వస్తువులతోటి, బయట ఉన్న డాబాలతోటి, బయట ఉన్న మనుషులతోటి, బయట ఉన్న పదార్థాలతోటి ఈ దొంగ నెలకి కానీ సంబంధం ఉన్నదో, నేనకి ఏం సంబంధం లేదు. మీరు పెద్ద మేడ కట్టుకున్నారనుకోండి, నేను మేడ కట్టుకున్నాను మేడ కట్టుకుంటున్నాం అంటున్నారు, అది ఎవరికి సంబంధం? అది నీ లోపల ఈ దేహగతమైన నేను, ఈ దేహం నేను అనుకున్నాను, నేను ఉంది కదా, అది నీ డాబాతోటి కలుస్తుంది, మీ ఇంట్లో ఉన్న మనుషులతోటి కలుస్తుంది, మీ పొలంతో కలుస్తుంది, మీ స్థలాలతో కలుస్తుంది, మీ పదార్థాలు ఇంకేమైనా పదార్థాలు బంగారాలు వెండిలు అంటే వాటితో కలుస్తుంది. ఏది ఈ దొంగ నేను? మీకు అర్థమవుతుందా? ఈ బయట గొడవలతో, బయట బయట విషయాలతోటి, ఈ డాబాలు మేళ్ళు ఆస్తులు పాస్తులతోటి ఈ దేహగతమైన నేనుకి సంబంధం ఉంది. కానీ నీ లోపల ఉన్న సద్వస్తువుకి, నీ లోపల ట్రూ అయితే ఆ లాయల్ అయితే, బయట మనుషులతోటి కానీ, బయట వస్తువులతోటి కానీ, బయట మేడలతోటి కానీ, ఇటుకలతోటి కానీ, సిమెంట్ తోటి కానీ ఎటు తాదాత్మ్యం లేదు. ఇది ట్రూత్, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఏది చేసినా కలిసి వచ్చేస్తాను అనుకోండి, అప్పుడు ఈ దొంగ నేను సంతోషపడుతుంది. నిజమే, నిజమైన నేను సంతోషపడదు. నిజమైన నేను ఎందుకు సంతోషపడదంటే దానికి సంబంధం లేదు. ఇది ఏమో సంబంధం ఉంటే దానికి సంతోషం వచ్చిన మీలోని దొంగనేను సంతోషిస్తుంది, మీలో నిజమైన నేను సంతోషించడానికి దానికి రిలేషన్షిప్ లేదు. దానికి ఏం సంబంధం లేదు రిలేషన్. దొంగనేను సంతోషిస్తుంది, మీరు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఎవరు సంతోషిస్తారు? ఈ దొంగనేను సంతోషిస్తుంది. మీకు వచ్చిన కోడ నచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు సంతోషిస్తారు? అది ఎదురు తిరిగి వరకు కోడలు లేని అత్త ఉత్తమురాలు. మీకు అర్థం అత్త లేని కోడలు ఇంకా ఉత్తమురాలు. అంటే ఇప్పుడు మీకు బయట గోడల్లోని సంతోషం వస్తుంది కదా, అది ఇప్పుడు మనం నేను అంటున్నాను చూడండి, అది సంతోషిస్తుంది. కానీ లోపల ఒక నిజమే ఉంది కదా, నిజం సంతోషించదు. దుఃఖం లేదు, సంతోషం లేదు. దుఃఖం లేదు దానికి ఎంచేది లేదంటే దానికి అసలు సంబంధం లేదు. అది వరల్డ్లెస్, బాడీలెస్, మరి తర్వాత ఏమో మైండ్లెస్, గాడ్లెస్. ఇప్పుడు ఎవరైనా వచ్చి దేవుణ్ణి అది విశ్వాసంతో సంబంధం లేదు. విశ్వాసం ఎప్పుడు మీకు తెలియనప్పుడు, ఒక వస్తువు మీకు తెలియనప్పుడు విశ్వాసం, అది ఉన్నట్టు ఉన్న, అది ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమైనప్పుడు మీకు విశ్వాసంతో పనేముంది? పని లేదు. ఆ లోపల మీకు సద్వస్తువు మీకు అనుభవైనప్పుడు ఎవడో వచ్చి మిమ్మల్ని దేవుడు కూడా మీ దగ్గరికి వచ్చేప్పుడు దేవుడు మీకేమనిపించదు. ఉన్నాడంటే ఏమనిపించదు, ఉన్నాడంటే ఏమనిపించదు, లేదంటే మీ లోపల నా సద్వస్తుకి వాళ్ళు చెప్పి దేవుడితోటి సంబంధము లేదు. ఇక్కడ గురువు చేసే పని ఏంటంటే ఫిజికల్ రియాలిటీ. ఇక్కడ మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, ఫిజికల్ రియాలిటీ అంటారు దీన్ని. ఏమంటారు? ఫిజికల్ భౌతికంగా ఉన్న నూటికి నూరు పాలు సత్యం. భౌతికంగా మనం మీరు నేను ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం, ఇది భౌతికంగా నూటికి నూరు పాళ్ళు సత్యమే కదా. మీకు అర్థం? ఈ ఫిజికల్ రియాలిటీలోంచి డివినిటీకి ఎవడో మోసుకెళ్తున్నాడో వాడి గురువు అని. ఈ ఫిజికల్ రియాలిటీకి అది ప్రాక్టికల్. ఇది మీరు ఇక్కడ ఉండగానే, ఎక్కడ ఈ ఫిజికల్గా ఇక్కడ ఉన్నప్పుడే మీ మైండ్ని డివినిటీలోకి, ఆ డివైన్ లైఫ్లోకి ఎవడైతే తీసుకెళ్తున్నాడో, ఫిజికల్ లైఫ్లోంచి ది లైఫ్ డివైన్ లైఫ్లోకి ఎవడైతే తీసుకెళ్తున్నాడో వాడే గురువు. గురువు అంటే గుర్రబండి తోలేవాడని కాదు. ఇదే కబుర్లు కా, ఇది ఫిజికల్ లైఫ్. ఇది ఈ ఫిజికల్ లైఫ్ ఇష్టాలు అయిష్టాలు మీకు అర్థమవుతా, వాడు బాగున్నారని వీళ్ళు బాగోలేదని, ఇదేం లైఫ్? ఇది ఫిజికల్ లైఫ్. ఈ ఫిజికల్ లైఫ్లో ఉండగానే మనం ఈ ఫిజికల్ లైఫ్ మధ్యలోంచే ఎవడైతే డివైన్ లైఫ్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాడో వాడు గురువు. అయితే మీరు పరిస్థితులు బాగుంటే సంతోషిస్తారు, ఆ సంతోషించేది ఎవరనే ఎవరు దొంగరైనా సంతోషిస్తుంది. దానికి సంబంధాలు ఉన్నాయి. మీ శరీరంతో సంబంధం మీకు అర్థమవుతుందే, కోపర్తితో సంబంధం. మీరు అదనంగా ఇంక ఎకరం కొనుక్కున్నారనుకోండి, ఆ కొనుక్కున్నాక 10 రోజులు సంతోషంగా ఉంటారు మీరు, ఉంటారు కదా. ఏంటి దొంగరాని దాంతో కలిసి తిరుగుతూ ఉంటున్నారు ఎకరంతో, ఎకరంతో ఫాల్స్ అయి తిరుగుతూ ఉంటుంది కదా. అంటే అటు లోపల ఉన్న ట్రూత్తో తప్పించి మీ ఇంట్లో ఉన్న మనుషులతోటి, వస్తువులతోటి, బంగారంతోటి, వెండితోటి, లేదా స్నేహితులతోటి, అందరితోటి ఎవరికి సంబంధం? ఈ దేహగతమని నేనకి, బాడీ బౌండరీకి. అంచేత ఆ బాహ్య వస్తువులతోటి ఏ నేనకైతే సంబంధం ఉందో అదేనే సంతోషిస్తుంది. లోపల ట్రూ ఐకి, అంటే బాడీలెస్ మైండ్లెస్గా ఉన్న ఐకి సంబంధం లేదు. సంబంధం లేదు కాబట్టి అక్కడ సంతోషం సమస్య లేదు. ఇది ప్రాక్టికాలిటీ. దానికి కూడా సంబంధం ఉంటే దానికి దుఃఖమో సంతోషం ఏదో వచ్చును, దానికి అసలు సంబంధం లేదు. శరీరం ఉన్నా దానికి ఏమీ లేదు, శరీరం పోయినా దానికి. ఇప్పుడు ఈ ఫాల్స్ అయ్యి శరీరం చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంది, శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తుంది. ట్రూ ఐకి సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, వరలతో సంబంధం లేదు. శరీరం పోతున్నా ట్రూ ఐకి ఏం అనిపించదు. ఏం చేద్దంటే ఆ శరీరం ఉన్నప్పుడు కూడా దానికి దానితోటి అటాచ్మెంట్ లేదు, శరీరం ఉన్నప్పుడు కూడా దాంతో అనుబంధం లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ ట్రూ ఐకి, ఇది ఈ రెండే జ్ఞాపకం పెట్టుకొని రాసుకోండి. ఆ ట్రూ ఐకి, ఆ ట్రూ ఐ పొందినవాడు ఎందుకు హ్యాపీగా ఉంటాడంటే, హ్యాపీనెస్ అంటే ఆడదండి, హ్యాపీనెస్ అంటే వాడదండి. వాడికి ఐనెస్ మైనెస్ ఉండదండి. ఎవరికి? ట్రూ ఐకి. అంటే నేను అనేది తలంపు ఉండదు, నాది అనేది తలంపు ఉండదు. ఎవరికండి? నిజమైన నేనికి. అబద్ధమైన నేనికి నేననే తలంపు ఉంటుంది, నాది అనే తలంపు ఉంటుంది. నిజమైన నేనికి నేననే తలంపు ఉండదు, నాదనే తలంపు ఉండదు. ఐనెస్ ఉండదు, మైనస్ ఉండదు. వాడి దైవ స్వరూపుడు అవుతాడు, వాడి దైవంతోడు సమానం. ఈ రెండు ఉండవు అక్కడ. ఈ ఫాల్స్ ఐకి రెండు ఉంటాయి, ఫాల్స్ ఐకి ఈ రెండు ఉంటాయి, ట్రూ ఐకి రెండు ఉండవు. అది బాడీలో ఉన్నప్పుడు కూడా బాడీతో అటాచ్మెంట్ దానికి ఏమీ లేదు. ఇప్పుడు శరీరం చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తారు కదా, శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తారు. లోపల ట్రూ ఐ ఏడవదు. ఏం చేద్దాం, దానికి శరీరంతో సంబంధం లేదు. ఉండటం వల్ల లాభం లేదు దానికి, పోవటం వల్ల నష్టం లేదు. ఫాల్స్ ఐ ఏడుస్తుంది. ఫాల్స్ అంటే దేహంతో సాదృశ్యం పొందే నేను ఏడుస్తుంది. ఏం చేత ఏడుస్తుంది? ఇప్పుడు శరీరం పోతే ఎందుకు ఏడుస్తుంది అంటే, ఆ ట్రూ ఐకి శరీరంతో సంబంధం లేదు, ఉన్నావటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు మన దేహం చచ్చిపోయినప్పుడు మనం ఏడుస్తాం కదా, ఎందుకు ఏడుస్తాను? అది ఎందుకు ఏడుస్తానంటే దానికి అది దేహం చచ్చిపోతే మనం ఉండవని ఫీలింగ్ వచ్చేస్తుంది దానికి. ఎవరికి? ఈ దేహంతో తాదాత్యం పొందే నేనికి. దేహం చచ్చిపోతానికి మనం ఉండవేమో అనే అది వస్తుంది, ఆ తలంపు వస్తుంది. ఎవరికి? ఈ దేహగతమైన నేనికి. అప్పటి నుంచి దుఃఖం ప్రారంభం. బాడీ ఉన్నోడికి బంధువులు కానీ బాడీ లేనివాడికి బంధువులు ఏంటండి? శరీరంతో తాదాత్మ్యం ఉన్నవాడికి బంధువులు, శరీరంతో తాదాత్మ్యం లేనివాడికి బంధువులు, భగవంతునికి బంధువులు ఏంటండి? ఇప్పుడు శరీరంతో తాదాత్మ్యం ఉన్నవాడికి బంధువులు, శరీరంతో తాదాత్మ్యం లేనివాడికి బంధువులు ఏంటండి? వాడికి ఎంత గడుస్తుందో మీరు అర్థం చేసుకోండి. అంటే శరీరం చనిపోయినప్పుడు మనం ఉండమనే తలంపు వస్తుంది. అది తలంపే. ఎవరికి వస్తుంది? నిజమైన దానికి తలంపు రాదు. ఏం చేత తలంపులు రావు? అక్కడికి ఐనెస్ లేదు, మైనెస్ లేదు. దీనికి ఐనెస్ ఉంది, మైనెస్ ఉంది. దేనికి? ఈ జాగతమైన నేనికి. అప్పుడు ఐనెస్కి ఏం తలంపు వస్తుంది? నేను శరీరం పోతే నేను ఉండను, ఉండను అనే అదే ఒక తలంపు. ఆ తలంపులోంచి ఇంకో తలంపు దొక్కు అలా గొలుసు కట్టి కింద వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? గొలుసు కట్టి కింద వచ్చేస్తుంది. అంటే ఈ తలంపులోంచి ఒక్కోసారి చూడండి, ఎవరో ఒక అబద్ధం చెప్పారనుకోండి, అబద్ధాన్ని మరి నిజం చేసుకోవడం కోసం ఇంకో 10 అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చేసే పని అదేంటి పాపం? ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చేసి పని ఏంటంటే ఏదో కొన్ని అబద్ధాలు చెప్పాడు, మళ్ళీ అబద్ధాలను కాపాడుకోవాలి కదా, దాన్ని బట్టి ఇంకా కొన్ని అబద్ధాలు చెప్పాలి. మీరు ఒక అబద్ధం చెప్పారనుకోండి, దాన్ని పోషించడానికి 100 అబద్ధాలు చెబుతానికి మళ్ళీ మొదటి అబద్ధం నిజమవుతాను. అంటే ఇది హిట్లర్ సిద్ధాంతం ఉండదు. ఎవరి సిద్ధాంతం ఉండదు? హిట్లర్ సిద్ధాంతం ఏంటంటే మీరు సిగ్గుపడకండి, మొగమాటం పడకండి, ఒక అబద్ధాన్ని తీసుకుని అలా చెబుతా ఉండండి, ఏదో కొంతమంది నమ్ముతారు మీకు అది సరిపోతున్నాడు. ఎవరి సిద్ధాంతం ఉండదు? హిట్లర్ సిద్ధాంతం. ఏదో ఒక అబద్ధం మీరు అబద్ధం చెబుతున్నామని మళ్ళీ మేము మిమ్మల్ని చూసి మీకు అనుమానం రాకూడదు, భయం వేయకూడదు అని అలా రిపీట్ చేసేటండి. అదే ఏదో సగం సమాజంలో కొంతమంది నమ్ముతారు కదా, సరిపోతుంది మీకు. రిపీట్ చేయాలండి దాన్ని. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే చెబుతున్నారు, రిపీట్ చేస్తున్నారండి. అంటే రిపీట్ ఎందుకు చేస్తున్నారండి? అసత్యాన్ని సత్యం చేయడం కోసం. రిపిటేషన్ దేనికండి? అసత్యాన్ని సత్యం చేయడం కోసం. ఇప్పుడు అందరూ నమ్మపోయినా కొంతమంది నమ్ముతారు కదా, ఇది ఎవరి సిద్ధాంతం అండి? హిట్లర్ సిద్ధాంతం. కొంతమంది నమ్మితే సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు డాబా కట్టారు కదమ్మా, నీకు కొంతసార్లు సంతోషంగానే ఉంటుంది, అది సహజం. మరి ఫాల్స్ అయి ఉంది కదా, కొంచెం సంతోషిస్తూ ఉంటుందమ్మా. అలా సంతోషించడం ఉండే కష్టపడ్డారు కదా, మరి అలా కొంతకాలం దాన్ని సంతోషించడం ఉండలాగా. భగవాన్ ఏమన్నారంటే దాన్ని అలా పొడిగించుకోకండి, సంతోషించే నేను ఎవరైనా మళ్ళీ ప్రశ్న వేసుకోమన్నారు. నీకు ఏదైనా సంతోషం వచ్చేస్తుంది అనుకోండి, ఈ సంతోషించే నేనెవరు, దుఃఖం వస్తుంది అనుకోండి, మళ్ళీ దుఃఖం వచ్చే నేనెవరు, అలాగే ఎక్కడికక్కడ కత్తిరించేయని పొడిగించేయకుండా అంటే అప్పుడు అదేమవుతుంది? దానికి అంతర్దృష్టి కలుగుతుంది. ఏమవుతుంది? అంతర్ముఖం కలుగుతుంది. ఏది దొంగలేనికప్పుడు ఏమవుతుంది? అంతర్ముఖం కలిగేది. అంతర్ముఖం కలిగేది హృదయకారంగా ప్రయాణం చేస్తుంటే అక్కడేమో అది దానికి నాశనం. హృదయకారకంగా ప్రయాణం చేస్తుంటే వెళ్ళి దాని భర్త ప్లేస్ చూడగలిగితేది ఈ ఫాల్స్ అయ్యి తన హృదయ స్థానం అంటే ఆ హృదయం అంటే అక్కడ నిజమని ఏంటిది? హృదయం అంటే అక్కడ ఏంటిది? హృదయం అంటారు కదా, అది ట్రూత్ అనమాట. అదేంటిది? ఈ ఫాల్స్ అయ్యి ఆ ట్రూత్ను చూడగలిగితే ఇది డిజపీర్ అయిపోతుందని. నీకు ఆరోగ్యం వచ్చాక అనారోగ్యం అవుతుంది, పోతుంది. నీకు ఆరోగ్యం వచ్చాక అనారోగ్యం అవుతుంది, పోతుంది కదా. అలాగే అక్కడ హృదయం అంటేది నిజం. ఆ హృదయం అంటే మామూలుగా మనం రక్తాన్ని పంపు చేసే గుండు కాదు, ట్రూత్ అనమాట. ఆ ట్రూత్ని వెళ్ళి దర్శించగలిగితే ఇది ఫాల్స్ అయ్యి ఇది డిజపీర్ అయిపోతుంది, అదృష్టం అయిపోతుంది. మీరు ఫాలో అవుతున్నారు కదా. అది అంటే మీరు ఎప్పుడన్నా సంతోషం వస్తే ఇది కారణం. ఆ సంతోషించేది ఎవరు? ఫాల్స్ అయ్యి. అంటే దేన్నైతే పోగొట్టుకోవడానికి మనం సాధన చేస్తున్నామో అదే సంతోషిస్తుంది. దేన్నైతే మనం పోగొట్టుకోవడానికి ఇప్పుడు మీకు ఎవరికైనా మీకు ఇష్టం లేనట్టు ఎవరైనా మోటార్ సైకిల్ మంచి పడిపోయారనుకోండి, మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది, బాగానే చెబుతుంది. మీకు ఇష్టం లేనట్టు ఎవరైనా రెండు కాళ్ళు ఇరిగిపోతే ఇంకా సంతోషం వస్తుంది. ఒక్కళ్ళు కదా రెండు కాళ్ళు ఇరిగిపోవాలి. మీకు ఇష్టం లేనివాడు ఎవడైనా ఆ రెండు కాళ్ళు మోటార్ సైకిల్ మీద పడిపోయాడు అనుకో, రెండు కాళ్ళు ఇరిగిపోయినండి, మీకు ఇంకా సంతోషం వచ్చేస్తుంది. ఎందుకు వస్తాను అక్కడ సబ్జెక్ట్ అది? ఆడెవడన్నా సంతోషించమంటున్నాడా మిమ్మల్ని? ఎవరండి? ఆ పడిపోయినవాడు ఎవరైనా మీకు సంతోషం తెస్తున్నాడండి? ఎక్కడో పడిపోయినాడు, వార్త వినపడుతున్నాడు మీకు, మీకు సంతోషం వస్తా? ఆడేమైనా మమ్మల్ని సంతోషించమంటున్నాడా? ఎందుకు వస్తాను మీకు సంతోషం అంటే వాడి మీద మీకు ద్వేషం ఉందండి, వాడి మీద ఆ ద్వేషం, ఆ ద్వేషం మీకు నెరవేరిందండి. వాడి మీద ఉన్న ద్వేషం మీకు ఏమైంది? ఆ నెరవేరినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మైండ్ సడన్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఆడు ఇక్కడ పడిపోలేదండి, అక్కడ అమెరికాలో పడిపోయాడు పాపం వాడు. కానీ మీ చెవికి పడింది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం మనం చెప్పేకున్నది అంతా సైన్సేనండి. ఆడేమైనా సంతోషించమన్నాడా? మీకు సంతోషించడం లేదు. అయితే వాడి మీద మీకు ద్వేషం ఉంది కదండి, ఆ ద్వేషం ఆ వార్త వినపడగానే మనసు ఏం చేస్తుందంటే గౌకులు లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందండి? విచిత్ర అయిపోతుంది. విచిత్ర అయిపోయి ఆ నిజం యొక్క సమీపంలోకి వెళుతుందండి. నిజం అవ్వదు, కానీ నిజం యొక్క కోరిక నెరవేరింది, ఆ ద్వేషం నెరవేరింది కదండి, అది లోపలికి వెళ్ళిపోతుందండి. లోపలికి వెళ్ళి కొంత దూరం వెళుతుందండి. కొంత దూరం వెళ్ళి ఇప్పటికి లోపలికి వెళ్ళి కొలిది ఆ శాంతి వలంలోకి వెళుతుందండి. ఎక్కడికి వెళుతుందండి? ఆ శాంతి పీల్చుకుని వచ్చేస్తుందండి. అప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తుందండి మీకు శాంతి? మీ హృదయంలో ఉండే నిజంలో చేస్తాను ఇది గ్రహించండి. అప్పుడు కూడా ఎవడైతే దెబ్బ తగిలింది ఆడి మిమ్మల్ని ఆడి వల్ల మీకు రావటం లేదండి, వాడి మీద ఉన్న ద్వేషం వల్ల వాడికి ఏదైనా అపకారం జరిగితే మీ మనసు అంతర్ముఖం అవుతుంది కాబట్టి, అంతర్ముఖం అయినప్పుడు శాంతి వలంలోకి వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు మనం నీళ్లు ముట్టుకుంటే శరీరానికి ఎలా చల్లగా ఉంటుందో ఆ శాంతి వలంలోకి వెళ్ళేటికి మనసు ఏం చేస్తున్నప్పుడు శాంతిని పీల్చుకుంటుందండి. పీల్చుకుని మనం సహస్రాలకు వచ్చేస్తుందండి. అప్పుడు మీకు మీ ద్వేషం అనే బుద్ధి నెరవేరింది, ఆ ద్వేషం అనే కోరిక మీకు నెరవేరింది కాబట్టి అది లోపలికి వెళ్ళి కొంత శాంతిని పీల్చుకుంటుంది, మళ్ళీ సహస్రాలకు వచ్చేస్తుంది. అప్పుడు కూడా శాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? మృదల్లో నుంచి వస్తుంది. ఇది మీరు గ్రహించాలి. అప్పుడు కూడా మీకు బయట నుంచి రావటం లేదండి. అప్పుడు కూడా అది బయట ఉంటే కదండి, బయట అసలు శాంతి లేదండి. బయట అనేది ఎక్కడ శాంతి లేదు. అప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు ద్వేషం లేనివాడికి, మీకు ద్వేషం ఉన్నవాడికి అపకారం జరిగినా వాడి వల్ల మీకు శాంతి రావటం లేదండి. వాడి వల్ల మీకు ప్రపంచం వల్ల మీకు శాంతి, అది బయట ఉంటే కదండి శాంతి, బయట ఎక్కడా లేదండి. అసలు ఇది మనస్సు అంతర్ముఖమైనప్పుడు మీకు ఇష్టం లేని వాడికి అపకారం జరిగింది కాబట్టి మనస్సు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు అంతర్ముఖం అయినప్పుడు హృదయంలో ఉన్న శాంతి కొంత పీల్చుకుని మళ్ళీ సహచరానికి వస్తుంది. ఉరిక గంట రెండు గంటలు రెండు రోజులు మీకు ఆ శాంతి కానట్టు ఉంటుంది. అది ట్రూత్ అండి. అంటే ప్రతి మనిషి సత్యాన్వేషకుడిగా ఉండాలి. మీకు దుఃఖం వస్తా అంటే ఎందుకు వస్తుంది? శాంతి కలుగుతా అంటే ప్రతి మనిషి సత్యాన్వేషకుడు. సత్యాన్వేషకుడు భక్తులందరికీ సత్యం రివీల్ అవ్వదండి, సత్యాన్వేషకుడికి మాత్రమే సత్యం తెలియబడుతుంది. ట్రూత్ని వెతుక్కున్నాడు మటుకే వాడికి సత్యాన్వేషకుడికి మాత్రమే. ఎవడైతే ప్రేమిస్తున్నాడో, ఎవడైతే సత్యాన్వేషకుడిగా ఉన్నాడో ఏమండి, వాడికి మాత్రమే సత్యం తెలియబడుతుంది. సత్యం సత్యాన్వేషకుడు ఎవడవుతాడు? శాంత చిత్తం గలవాడు అవుతాడు. రాధాకృష్ణ చివరి రోజుల్లో మా సెర్చ్ ఫర్ ట్రూత్ అని రాశాడు. నాకు చచ్చిపోయే ముందు బాహ్యంగా మీ భర్త చాలా మంచివాడు అనుకోండి, బాహ్యంగా మా ఆయన చాలా మంచివాడు మీరు అదృష్టవంతులు అనుకుంటారు. మీ ఆయన చాలా మంచివాడు అనుకోండి, ఏమండి ఒక మనిషికి వాడికి నచ్చిన ఉద్యోగం దొరికితే వాడికి అనుకూలమైన శాంతి వాడికి అనుకూలమైన ఉద్యోగం దొరికితే వాడికి అనుకూలమైన భార్య దొరికితే లోకంలో వాడిని అదృష్టవంతులు అని అనుకుంటారు. అలాగే భార్యకి అనుకూలమైన భర్త దొరికితే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న సంసారంలో గడిచే అమ్మాయి కూడా అదృష్టవంతులు అని అనుకుంటారు. వీళ్ళు బాహ్యంగా చూస్తే అదృష్టవంతులు, కానీ వీళ్ళందరికంటే శాంత చిత్తం గల వాళ్ళు అదృష్టవంతులు. వీళ్ళందరికంటే శాంత చిత్తం గల ఏం చేద్దంటే శాంత చిత్తం గలవాడు సత్యాన్వేషకుడు అవుతాడు. వీళ్ళందరికంటే ఎవరు అదృష్టవంతులండి? శాంత చిత్తం గలవాడు. శాంత చిత్తం గలవాడు ఎందుకు అదృష్టవంతులండి? వాడు సత్యాన్వేషకుడు అవుతాడు. సత్య ఎవడైతే సత్యాన్వేషకుడు వాడికే సత్యం రివీల్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి రివీల్ అవుతాను. అంటే ఉపనిషత్తులు ఏమని చెప్పిందంటే సత్యము ఎవరినైతే ఎన్నుకుందో వాడికే తెలియబడుతుంది, ఇతరులకు తెలియబడదు అని. ముగించేద్దాం, టైం ఎంతైందమ్మా? అంటే మీకు నచ్చిన పద్ధతుల్లో మీరు అది భక్తి యోగం అవచ్చు, జ్ఞాన యోగం, ఏదో యోగం, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో కర్మ మార్గమో ఏదో మార్గంలో మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ఆయుర్వేదం మందు వాడినా హోమియోపతి మందు వాడినా రోగంలోంచి బయటకు రావటం అంతే కదండి. అలాగే మీరు కర్మ మార్గంలో ప్రయాణం చేసిన జ్ఞాన మార్గంలో ఈ దేహగతమైన నేనులోంచి విడుదల పొందటం, ఇది బాగా అర్థం చేసుకోండి. బయట మనుషులతోటి, బయట పదార్థాలతోటి, బయట స్థలాలతోటి, బయట పొలాలతోటి, బాహ్య పదార్థాలతోటి ఏ నేనకైతే సంబంధం ఉందో ఆ నేనులోంచి విడుదల పొందటం, ఏ మార్గంలో ప్రయాణం చేసినా నేనులోంచి విడుదల పొందటం తప్పదు. మీరు ఏ మందు, ఆయుర్వేదం, హోమియోపతి, ఇంగ్లీష్ మందు, ఏ మందు వాడినా మీరు రోగంలోంచి విడుదల పొందాలి. మీకు అర్థమైతే అంత మందు ప్రయోజనం అదే కదా. అలాగే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, లేకపోతే శ్రీకృష్ణ చైతన్యుడు ప్రేమ మార్గము, శ్రీకృష్ణ చైతన్య వైష్ణవుది శరణాగతి మార్గం, ప్రపత్తి మార్గం అంటారు, ఈ శ్రీకృష్ణ చైతన్య ప్రేమ మార్గం, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహంతో తాదాప్యం పొందే నేనులోంచి విడుదల పొందటం. మీరు ఏ మందు, ఏ మెడిసిన్ వాడినా రోగంలోంచి విడుదల పొందటం. అంటే మీకు జపం చేయండి, జపం చేయగలిగే చిత్తశుద్ధి కలుగుతా అంటే మీకు అవసరం లేని తలంపులు రావడం తగ్గిపోతాయి. మీకు అవసరం లేని తలంపులు, అవసరం లేని తలంపు, ఏ తలంపు వచ్చినా అశాంతి వచ్చేస్తుందండి, దాని అన్వాంటెడ్ థాట్స్ అంటారండి. ఇక్కడ మీ జపం చిత్తశుద్ధికి దారి చూస్తుంది. ఇది సూత్రం ఉందండి, మీరు స్త్రీలా పురుషులా, బ్రాహ్మణులా క్షత్రియులా, లేకపోతే మరొక కులమా, ఏ వర్ణం, ఏ కులం, ఏ మతం అని కాదు. మీరు మోక్షంలో ఎంటర్ అయ్యేటప్పుడు, మీరు మోక్షంలో ప్రవేశించేటప్పుడు చిత్తశుద్ధి అనే గుమ్మలోంచి లోపల, చిత్తశుద్ధి అనే గేట్లోంచి లోపలికి వెళ్ళాలని అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం ఇంట్లోకి అండి? ఏదో గుమ్మలోంచి వెళ్తాం అంతే కదండి. గుమ్మ లేకుండా ఇంట్లోకి ఎలాగ వెళతాను? గుమ్మలోంచి వెళతాను ఇంట్లోకి. అలాగే మీరు మోక్షంలో ప్రవేశించేటప్పుడు, ఆ నిర్వాణ స్థితిలో, నిర్వాణ సుఖంలో ప్రవేశించేటప్పుడు ఏమండి, ఆ నిర్వాణ సుఖంలో, మోక్ష సుఖంలో, స్వర్గరాజ్యంలో ప్రవేశించేటప్పుడు ఏదో గుమ్మలోంచి లోపలికి ఎలా వెళ్ళాలో మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అలాగే చిత్తశుద్ధి అనే గుమ్మలోంచే మీరు లోపలికి వెళ్ళరు, లోపలికి వెళ్ళగలరు, కానీ ఇంకో మార్గం లేదు. అంటే ఉపాసన చిత్తశుద్ధి కోసమే పెట్టారండి. ఉపాసన దేనికోసం? చిత్తశుద్ధి కోసమే పెట్టారండి. మీకు ఎప్పుడన్నా ఉద్రేకంగా ఉందనుకోండి, మంచి కోపంగా ఉన్న రాముడు రామస్మరణ చేయండి. మీకు ఎప్పుడన్నా ఉద్రేకంగా ఉన్నారనుకోండి, అప్పుడు రాముని స్మరించుకోండి. కోపంగా ఉన్నప్పుడు, ఉద్రేకంగా ఉన్నప్పుడు మన శరీరం, మీరు ఇల్లు ఎలా కట్టుకుంటారని, ఇటుకలతోటి, సున్నంతో, లేదా సిమెంట్ తోటి. నాకు సున్నం ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే కాటన్ ధర సున్నంతో కట్టాను ఆనకట్టు, అప్పుడు సిమెంట్ లేదండి. మీరు ఇల్లు ఎలా కట్టుకుంటున్నారండి? సిమెంట్ తోటి, ఇసుక, ఇటుకలు ఎలా కట్టుకుంటున్నారు? ఈ శరీరాన్ని ఎలా కట్టారండి? ఎముకలతోటి, మాంసంతో, రక్తంతో శరీరాన్ని కట్టారండి. ఎముకల చోటి, మాంసంతో, మాంసం శరీరాన్ని, రాముడి శరీరాన్ని సహనంతో కడతారు. వాడు రాముడు. హోమ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హోమ్ ఆఫ్ టాలరెన్స్ అన్నాడు వాల్మీకి. ఏం అద్భుతంగా చెప్తాడని. ఈ మాటలు విన్నాక మన శరీరం పోయినా పర్లేదు అనిపిస్తుంది నాకు. ఉంటే ఏంటి, ఉంటే ఇంకో నాలుగేళ్ళు బతికినా ఏదో అది తిని అన్నా తింటాం. అందుకంటే పని ఏముందండి, తిని అన్నా తింటాం. ఇప్పుడు సాధన లేకపోతే ప్రయోజనం ఏంటండి? ఏదైనా సాధన ఉంటే ప్రయోజనం, సాధన లేకపోతే ప్రయోజనం ఏంటండి? వందేళ్ళు బతికినా ప్రయోజనం లేదు. వాల్మీకి అంటాడండి, హోమ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హోమ్ ఆఫ్ టాలరెన్స్ ఉంటాడు ఆ బాడీ నిర్మించాలి. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. మనకి సాధన లేదనుకోండి, ఒక ఎఫర్ట్ లేదనుకోండి, ఏమీ కృషి లేదనుకోండి, సత్యాన్వేషణం కోసం మనకి తపన లేదనుకోండి, కృషి లేదనుకోండి, వందేళ్ళు బతికినా ప్రయోజనం ఏంటండి? తిని అన్నమే తింటామండి, ఏళ్ళ చిన్న అన్నమే రేపు తింటున్నామండి, ప్రయోజనం ఏముందండి? ఏదో సంథింగ్ లోపల మనం అంతర్దృష్టి మనకు కలగకపోతే, అంతర్ముఖత్వం కలగకపోతే ఆ సత్యాన్వేషణం లేనప్పుడు 100 సంవత్సరాలు బతికినా ప్రయోజనం లేదండి. హోమ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హోమ్ ఆఫ్ టాలరెన్స్. అంటే మీరు ఎప్పుడు నా ఉద్రేకానికి గురైనప్పుడు రామస్మరణ చేయండి, ఎవడో రాముని స్మరించండి కదా. కృతజ్ఞత ఎలా ఉంటుందో రాముని చూసి నేర్చుకోవాలని మనం ఏమన్నారండి, గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుందో మనం రాముని చూసి నేర్చుకోవాలండి. కళ్యాణ లక్షణాలన్నీ ఉన్నాయి అక్కడ. ఏమున్నాయండి కళ్యాణ అంటే? బాగుపడే రాముని స్మరించడం వల్ల మనందరం మనకు బాగుపడే లక్షణాలు వస్తాయండి. ఏమొస్తాయి మనకు బాగుపడే లక్షణాలు వస్తాయి, కళ్యాణ గుణాలు వస్తాయండి మనకు. కళ్యాణ గుణాలు చైతన్యం కాకపోయినా ఆ చైతన్యం తెలుసుకోవడానికి ఈ కళ్యాణ గుణాలు ఉపయోగపడతాయండి. అది మనకు అంచేపు శ్రీకృష్ణ చైతన్య సమక్షంలో తిరగేసి అనుకుందాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే హరే అంటే అర్థం ఏంటంటే అండి, ఆ శ్రీహరే ఆ నారాయణుడే రాముడిగా వచ్చాడు. హరే అంటే, హరే అంటే శ్రీహరే ఈ రాముడిగా వచ్చినవాడు, ఆ శ్రీహరి నారాయణుడే. ఈ కృష్ణుడిగా వచ్చినవాడు ఎలా, ఆ శ్రీహరి నారాయణుడే ఈ కృష్ణుడిగా వచ్చాడు. అర్జునుడు చూసి కౌరవులు అందరూ పేడి వేషంలో ఉన్నాడు, నపుంసక వేషంలో ఉన్నాడు కదండి. అప్పుడు ఉత్తర గోగ్రహణం వెళ్ళినప్పుడు పేడి వేషంలో ఉన్నాడు. అందరూ ఆడేమో రథ మధ్యంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉత్తర కుమారుడు. ఈయన బండి తోలుతున్నాడు అండి. ఎవరండి, ఎవరు బండి తోలుతున్నాడు, రథాన్ని ఎవడు తోలుతున్నాడు అండి? అర్జునుడు తోలుతున్నాడు. అప్పుడు భీష్ముడు వచ్చేవాడు పేడివాడు కాదు, వచ్చేవాడు పల్కునుడు. అంటే రూపం నీకు పేడి వేషంలో కనిపిస్తుంది భీష్ముడు అంటాడు. ఆశ్చర్యం, వచ్చేవాడు పేడివాడు కాదు, వచ్చేవాడు పల్కునుడు. అలాగే ఇప్పుడు రామ అంటే ఆ నారాయణుడే. ఎవడో మీకు రాముడు మీకు మామూలుగా సామాన్య మనవడే కింద కదా కనిపించవచ్చు మీ కళ్ళకి. వాడు మనలాగే కష్టపడ్డాడు, మనలాగే ఏడ్చాడని మీరు అనుకోవచ్చు రాముని చూసి, కానీ వాడు ఆడే శ్రీహరే. ఇప్పుడు మనలాగా ఏడుస్తాడు కదా అప్పుడప్పుడు రాముడు, ఆ సెపరేషన్ వచ్చినప్పుడు ఏమండి. అలాగే ఆయన ఆ ఏడుపు చూసి ఆ ఏడుపు నిజం అనుకోకండి. వచ్చినవాడు నారాయణుడే శ్రీహరే, శ్రీకృష్ణుడిగా వచ్చినవాడు కూడా ఎవడు ఆ శ్రీహరే. అంటే హరే రాముడిగా వచ్చాడు, హరే కృష్ణుడిగా వచ్చాడు అని చెప్పడానికి బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడు, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అంటే ఇది కలియుగ మహామంత్రం అంటారు. అంటే కలియుగంలో తరింపు చేసే మంత్రం అని ఇది చెప్పి, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు. అనేక మంత్రాలు ఉన్నాయి, అష్టాక్షరి ఉంది, పంచాక్షరి ఉంది, మొత్తం మీద మీకు ఇందులో నియమే ఏమి లేదు. ఇక్కడ పొద్దున మా ఇంటికి అత్తగారి భార్య భర్తలను తీసుకొచ్చిందండి నరసాపురానికి చెంది. మొన్నే పెళ్ళి జరిగిన 10 రోజులు అయిందండి, భార్య భర్తలను వేసుకొచ్చిందని అంటే కొడుకును కోళ్ళను. వీళ్ళిద్దరికీ మంత్రాలు ఇవ్వండి అంటుంది. ఎవరికండి వీళ్ళద్దరికీ? వాళ్ళ అబ్బాయిని అడిగానండి. వాళ్ళ అబ్బాయిని అడిగితే శివ మంత్రం చెప్పండి అన్నాడు వాళ్ళ అబ్బాయిని. ఆ పెళ్లి కూర్చుని అడిగాను, నీకు ఇష్టం ఏంటమ్మా? ఎందుకంటే మా అబ్బాయికి ఇచ్చిన మంత్రం దీనికి ఇచ్చేయండి అంటాను. అది అలా కదమ్మా, మీ కోళ్ళైనంత మాత్రం చేసి దానికి మైండ్ ఉంటుంది. శరీరం మీ కోళ్ళ కానీ మైండ్ లేకుండా ఉన్నది కదా, మైండ్ ఉంటుంది. అంటే మా అబ్బాయికి ఇచ్చిన మాత్రం దానికి కూడా ఇచ్చేవాడికి దాని ముఖంలో ఇస్తుందని తెలిసిపోతాను. అది ఫేస్ రీడింగ్ అండి. అదేంటండి ఫేస్ రీడింగ్? కొంతమంది లోచు గుండోళ్ళు దొరకరు కానీ లేదా మనసులో ఏముందో శరీరం ముఖం చెప్పేస్తున్నాను. ఆ శివ మంత్రం ఆవిడకి ఇష్టం లేదండి. ఎవరికండి? అత్తగారు అంటుంది ఇచ్చేయండి 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 అంటుంది. అలా ఇవ్వనమ్మా అసలు. ఆ శివుడు అంటే ఆవిడకి అన్ని పేర్లు అన్ని పేర్లు అన్ని రూపాలు అన్ని భగవంతుడియే. అందరూ భగవంతుడిని ఐక్యం రూపాన్ని ధ్యానం చేసి ఏ పేరుని స్మరించినా మీ అత్తగారు కూడా వదిలేయమ్మ నువ్వు నీకేది ఇష్టమని చెప్పాను. నన్ను ధైర్యంగా చెప్పాను అంటే ఓం శ్రీ సాయిరామ్ అమ్మని చెప్పాను. మళ్ళీ దేవుడి దగ్గర మీ అత్తగారు పెట్టాలంటే దేవుడు నీ మనసులో ఏది ఇష్టం అంటే మనం బలవంతాన్ని ఇచ్చేస్తే చెయ్యాలి కదా. నా మనస్సు ఇచ్చేయండి మా అబ్బాయికి ఇచ్చింది వీడికి ఇది అమ్మాయి కూడా ఇచ్చేయండి ఇచ్చేయండి అంటుంది అత్తగారు. అమ్మాయి ఫేస్ చూస్తే ఊరికే మామూలు వికారంగా నాకు ఆ పేరు వద్దంటానికి ఆవిడికి పైకి అనకూడదు కానీ పైగా పెళ్లి కూతురు కొత్తగా వచ్చిందండి. అంచేత అప్పుడు ఎప్పుడు ఏముందంటే అండి నీ ఇష్టం చెప్పు మీ అత్తగారి విషయం అటు నుంచి నీ ఇష్టం అని చెప్పంటే అప్పుడు సాయిరామ్ మిమ్మందని అంటే పేరు నామం చేసుకునేటప్పుడు మీకు ఇష్టమైందో చేసుకోవాలండి. ఇంట్లో ఎవరో చేస్తున్నారో మీరు అందరూ చేయక్కర్లేదు. ఇంచేదంటే మీకు ఆ రూపంతో ఆ నామంతో 100% ఐడెంటిఫికేషన్ వస్తే తాదాత్మ్యం వస్తే మీ రూపంతో మీ నామంతో మీకు సంబంధం తెగిపోతుందండి. ఇది పోతుంది అది మిగులుతుంది అంటే ఫాల్స్ అయిపోతుంది రియల్ అయి మిగిలిపోతుంది. దొంగదారు ఎప్పుడైతే పోయిందో దొంగ సంబంధాలు కూడా పోతాయి. అంటే దొంగ సంబంధాలు అంటే ఆ నేను కల్పించిన సంబంధాలని. అయితే మీరు ఈ రోజున చించినాడు వచ్చాం ఇవాళ మనం ఇక్కడ 2:30 కూర్చున్నాం 2:00 ప్రారంభించాం కరెక్ట్గా 4:30 అయినప్పుడు ఇవాళ మనం శ్రీకృష్ణ చైతన్యుడి గురించి చెప్పుకున్నాం. వాడు రంగు బంగారపు రంగు ఆ శరీర అంటే గోల్డ్ కలర్ అండి. ఎవడు శ్రీకృష్ణ చైతన్యుడు శరీరం కలరు గోల్డ్ కలర్ అండి. వాడు మీరు ఇలా కర్ర ఇలా పట్టుకోండి కర్ర ఇడిచిపెట్టేయండి ఎలా పడిపోతుందో కింద ఆ కృష్ణ నామం చేసేప్పుడు ఆ తన్మయత్వంలో శరీరం అలా పడిపోయేది చైతన్యుడికి. ఆ పక్కన ఎవడ కాపలా ఉండవు రెండాళ్ళు లేకపోతే అలా మామూలు మనిషి పడ్డట్టు కాదు కర్ర పడినట్టు పడిపోయేది అండి శరీరం. ఇది డెడ్ అయిపోయేదండి. ఎవరండి ఆ శరీరం నామం చేసేటప్పుడు ఈ శరీరం డెడ్ అయిపోయింది. అలా కర్ర మనిషి పడ్డట్టు కాదు కర్ర పడినట్టు పడిపోయింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ తెలుసా మీకు? ఐన్స్టీన్ కనిపెట్టండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షిక సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇది కూడా రాసుకోండి మీరు. అంటే మ్యాథమెటిక్స్ మనకు అర్థమైన భాషలో చెప్పారండి అది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటంటే అంటే ఆ కృష్ణస్మరణ వచ్చినప్పుడు అలా అయిపోయాడు చైతన్యుడు. ఒక రోజు 1 కింద వెళ్ళిపోయేదండి అవుట్ ఆఫ్ లవ్ అవుట్ ఆఫ్ అన్లిమిటెడ్ లవ్. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమని చెప్పారంటే ఆల్బర్ట్ ఒక అందమైన అమ్మాయిని ఒక సహృదం గల అమ్మాయిని బాగా గుడ్నెస్ పేరుకున్న అమ్మాయిని మంచితనానికి మారిపోయిన అమ్మాయిని సౌహృదం గల అమ్మాయిని ఒక కంపాషన్ కలిగిన అమ్మాయిని మీరు ఎలా చూడటం మొదలుపెట్టండి మీరు 1 క్షణం కింద వెళ్ళిపోతుంది. గంట గంట కింద వెళ్ళదు. గంట ఎలా వెళ్ళిపోతుంది? క్షణం కింద వెళ్ళిపోతుంది. మీరు కింద నిప్పు అంటించి పెనం మీద కూర్చోండి. మీరు కింద నిప్పు పెట్టమనండి ఎవరిని ఒకరినే. మీరు మట్టుకు ఆ పెనం మీద కూర్చోండి. అప్పుడు ఒక క్షణం గంట కింద వెళుతుంది. కింద నిప్పు కాలుతూ ఉంటుంది కదండి. అప్పుడు మీరు పెనం మీద కూర్చుంటే క్షణం ఎలాగెళుతుందండి? గంట కింద వెళ్ళిపోయి ఒక క్షణం గంట ఒక క్షణం కూర్చున్నప్పటికి గంట గంట కింద అయిపోతుందండి. పెనం మీద కూర్చున్నప్పుడు కాలుతున్న పెనం మీద కూర్చున్నప్పుడు. కానీ ఒక సహృదయం గల అమ్మాయిని చూసినప్పుడు గంట ఎలాగెళుతుందండి? అప్పుడు ఎంత టైం అయిపోయింది అనుకుంటుంది. అదే సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ. అదని ఆల్బర్ట్ చెప్పాడు. బాగుందండి ఆల్బర్ట్ చెప్పండి. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది అని గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ గ్రేటెస్ట్ ఫిజిషియన్ వాడు. వాడు గుర్తింపులు లేని జీవితానికి వాడు ఆదర్శం. మన ఋషులు కూడా సరిపోరు అనిపిస్తుంది వాడికి, మన యోగులు కూడాను. వాడికి ఏ రకమైన గుర్తింపు అక్కర్లేదండి. ఎవరికండి? ఆల్బర్ట్కి. ఆల్బర్ట్ శరీరం న్యూజెర్సీలో చనిపోయినప్పుడు ఫలానా శ్మశానంలో న్యూజెర్సీ ఆల్బర్ట్ శరీరాన్ని దహనం చేశారని గుర్తు లేకుండా చేసేయండి అన్నాడు. ఏం చేయాలంటే గుర్తు లేకుండా చేయండి. శివను ఊరేగింపొద్దు, శవాన్ని ఊరేగించొద్దు. గప్చిప్పుగా తీసిపోండి, ఫలానా శ్మశానంలో కాల్చేయండి. తిరిగి మీరు శవాన్ని కాల్చి తిరిగి వచ్చినప్పుడు ఆల్బర్ట్ని అక్కడ కాల్చేయాలని గుర్తు లేకుండా చేయండి. ఇవన్నీ ముందు డిక్టేట్ చేసే పోయాడు ఆల్బర్ట్. ఈ లోకం నాకు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడు? ఈ ప్రపంచానికి అక్కర్లేదు. ఆయన టీచింగ్ ఏదైనా అవసరం అయితే ఉపయోగించుకుంటుంది. వరల్డ్ అంతే. ఈ శరీరం ఎక్కడ పుట్టింది, ఎక్కడ చచ్చిపోయింది, వరల్డ్ కానీ అవసరం. ఆయన టీచింగ్ ఉంది కదా, ఫిజిక్స్లో ఉంది, మ్యాథమెటిక్స్లో ఉంది ఆయన కంట్రిబ్యూషను. అది ఏమైనా లోకం కావాల్సి ఉంటే ఉపయోగించుకుంటుంది. ఆల్బర్ట్ తోటి సంబంధం ఏంటి? ఆల్బర్ట్ పలానా చోట పుట్టాడు, పలానా చనిపోయాడు అనేటువంటి విషయం లోకానికి అవసరం లేదు. వాడు టీచింగ్ సరిపోతుంది. అది ఇంపర్సనల్ లైఫ్. అదేంటది? ఆ ఇంపర్సనల్ లైఫ్, ఆల్బర్ట్ ఇంపర్సనల్ లైఫ్ మనం అలవాటు చేసుకుంటే మనకు కూడా వస్తువు ఎదురు చూడకుండా మనల్ని వరించి వస్తుంది. మనం ఎదురు ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదు, ఎదురు చూడకుండా మనల్ని వరిస్తుంది. ఆల్బర్ట్ లాంటి ఇంపర్సనల్ లైఫ్ మనం జీవిస్తే వాడికి ఏమి గుర్తింపులక్కర్లేదు. వాడు కనిపెట్టిన సిద్ధాంతాన్ని మీరు కనిపెట్టుకున్న, మేమే కనిపెట్టామని మీరు చెప్పుకున్నా వాడు ఏం ఫీలింగ్ అర్థం అవుతుంది వాడికి. అటువంటి ఇంపర్సనల్ లైఫ్ ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇప్పుడు సాపేక్షిక సిద్ధాంతం అర్థమైపోయింది అంటే పెద్ద మ్యాథమెటిషియన్స్ కూడా అర్థం కాని సిద్ధాంతాన్ని మనకు అర్థం అవడం కోసం ఈ భాషలో చెప్పాడు. ఇదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. జెంట్లు మ్యాన్ గాడ్ ఎవరు? జెంట్లు మ్యాన్ గాడ్ రాముడు. జెంట్లు మ్యాన్ పొలిటీషియన్ రాజేంద్ర ప్రసాద్. జెంట్లు మ్యాన్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. థ్యాంక్ యూ ఆల్. లవ్ టు యూ, పీస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.